ఆత్మస్వరూపుడైన మహాశైలరా.
ఒక భక్తుడు రమణస్వామిని ప్రశ్నిస్తున్నారు, నాకు శ్రీకృష్ణుని సాక్షాత్కారం పొందాలని ఉంది, దానికి నేనేం చేయగలను? ఇక్కడ ప్రశ్న, నాకు శ్రీకృష్ణుని సాక్షాత్కారం పొందాలని ఉంది, దానికి నన్ను ఏం చేయమంటారని. అంటే ఒక భక్తుడు అడుగుతున్నాడు, భగవంతుడు నాకు కృష్ణుని దర్శనం చేసుకోవాలనుంది, దానికి ఉపాయం ఏమిటి, నన్ను ఏం చేయమంటారనే ప్రశ్న. దానికి రమణస్వామి చెప్పే సమాధానం అంటే, బృందావనంలో గోపికులు కృష్ణుని చూసినట్టు చూడాలని నా ఉద్దేశం. బృందావనంలో గోపికులు ఏ విధంగా కృష్ణుని దర్శనం చేశారో ఆ విధంగా నేను భగవంతుని దర్శనం చేయాలని కృష్ణుడని, ఈ గోపికులు ఏ విధంగా అయితే భగవంతుని బృందావనంలో దర్శనం చేశారో అలాగే కృష్ణుని దర్శనం చేయాలని నాకు ఉంది, దానికి ఉపాయం ఏమిటని భక్తుడు అడిగిన ప్రశ్నకి రమణ మహర్షి గారి సమాధానం ఇది. ఆయన ఒక మానవుడని అనుకుంటున్నావు, మనలాగే శరీరం ధరించిన వాడని, మనలాగే ఒక వ్యక్తి భావన ఉన్నవాడని, మనలాగే ఒక మానవుడని నువ్వు అనుకుంటున్నావు, ఒక జీవుడని నువ్వు అనుకుంటున్నావు, మనలాగే ఒక మానవుడని నువ్వు అనుకుంటున్నావు, ఒక రూపం కలవాడనుకుంటున్నావు, ఒక పేరు కలవాడనుకుంటున్నావు, కలవన వాడు కుమారుడు అనుకుంటున్నావు, కృష్ణుడు అంటే కలం వసుదేవుడు గారి అబ్బాయి అని నువ్వు అనుకుంటున్నావు, ఏదో ఒక రూపానికి పరిమితమై ఉన్నాడని నువ్వు అనుకుంటున్నావు, ఏదో ఒక పేరుకు పరిమితి ఉన్నాడని నువ్వు అనుకుంటున్నావు, పలానా వారు కుమారుడని నువ్వు అనుకుంటున్నావు, నువ్వు అనుకుంటున్న ఈ విధంగా నువ్వు అనుకుంటున్నావు. కానీ ఆయన ఏమి చెప్పాడంటే, భగవద్గీతలో భగవంతుడు ఏమి చెప్పాడంటే, అందరి హృదయాల్లోనే ఉండేది నేను. మీరందరూ వసుదేవుడి గారి అబ్బాయి, వసుదేవుడి గారి అబ్బాయి అని అనుకుంటున్నారు, కానీ అందరి హృదయాల్లోనే మీరు నన్ను ఏదో ఒక రూపానికి, ఏదో ఒక రూపానికి, ఒక పేరుకి మీరు పరిమితం చేస్తున్నారు నన్ను. ఒక రకంగా అవమానం చేయటం, ఒక అనంతమైన వస్తువుని, అంతటా వ్యాపించిన వస్తువుని పరిమితం చేయటం అంటే ఆ వస్తువుని మనం అదోరపరచటం. నేను కానీ అందరి హృదయాల్లోనే ఉండేది నేనే, అందరి హృదయాల్లోనే నేను ఉన్నాను, నేను లేని హృదయం లేదు, అంతటా వ్యాపించిన్నాను, అందరి హృదయంగా అంతర్యామిగా ఉన్నాను, సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నాను, అన్ని జీవులకు ఆది మధ్య అంతము నేనే, దేవకోటి ఆది నేనే, దేవకోటికి మధ్య నేనే, అంతము నేనే, అన్నీ నేనే, దేవకోటి యొక్క దేవకోటికి ఆయనంగా నేనే ఉన్నాను, దేవకోటికి సపోర్ట్గా నేనే ఉన్నాను, అంతే అందరిలోని అందరిలోని ఆది మధ్య అంతము కూడా జీవుడికి నేనే కారణం, అన్ని జీవరాశులలోనూ అన్ని జీవరాశుల వల్ల నీలోనూ ఉన్నాడు, అంతటా ఉన్నాడు, కృష్ణుడు ఉన్న వాడు హృదయంలో కూడా ఉన్నాడు. భగవాన్ అని చెప్తున్నాడు, భగవంతుడు అందరి హృదయాల్లోనే ఉన్నాడు, కృష్ణ అడుగుతున్నట్టు నీ హృదయంలో కూడా ఉన్నాడు, నీ హృదయంలో కూడా ఉన్నాడు. హృదయంలో ఉండటమే కాదు, ఆయన నీ ఆత్మ, నీ ఆత్మలకి ఆత్మ, నీలో అంటే సద్వస్తువుడే. అంటే ఈ రూపనామాలు కాలప్రవాహంలో కొట్టుకుపోతాయి, రూపం నిలబడదు, నామం నిలబడదు. అంటే మనం ఏదో ఒక రూపానికి తాదాత్యం పొందుతున్నాం కాబట్టి, ఒక నామానికి తాదాత్యం పొందుతున్నాం కాబట్టి, భగవంతుడు కూడా కృష్ణుడు కూడా ఆ రూపానికే పరిమితమై ఉన్నాడు, నామానికే పరిమితమై ఉన్నాడు అని మనం అనుకుంటాం. అంటే మన ఆలోచన కరెక్ట్ కాదు, మనం ఆలోచించే విధానమే కరెక్ట్ కాదు. అంటే జీవితం పట్ల కానీ భగవంతుడి పట్ల కానీ మనకు సరైన దృక్పథం, రైట్ యాటిట్యూడ్ లేదు, సరైన దృక్పథం మనకు లేదు. అంటే నువ్వు ఎలాగైతే నీ శరీరానికి పరిమితంలో ఉన్నావు, నీ రూపానికి పరిమితం ఎలా ఉన్నావు, నీ పరిసరాలకు నువ్వు ఎలాగైతే పరిమితమై ఉన్నావో, అలాగే దేవుడు కూడా కృష్ణుడు కూడా రూపానికి పరిమితమైనాడని, ఆ నామానికి పరిమితమైనాడని, ఫలానా వారు కుమారుడని నువ్వు అనుకుంటున్నావు, ఇదంతా కరెక్ట్, ఇదంతా వాస్తవం కాదు, ఇదంతా యదార్థం కాదు, ఇదంతా నీ అహంకారం కల్పించేది, నీ మనసు కల్పించే విషయాలు అన్నీ కూడా. ఆయన చెప్పే అందరి విధంగానే ఆత్మగా ఉన్నాను, చైతన్యంగా ఉన్నాను, చావులేని పదార్థంగా ఉన్నాను, సత్పదార్థంగా ఉన్నాను, బ్రహ్మముగా ఉన్నాను, అందరి విధంగా లోపల ఉన్నాను, బయట ఉన్నాను, నీ హృదయంలో కూడా ఉన్నాను. ఆత్మ అందువల్ల ఆత్మ సాక్షాత్కారం అయితే, అంటే భగవంతుని చూడటం అంటే ఇప్పుడు నువ్వు కృష్ణుని చూడొచ్చు, మామూలుగా దేవుడు ఎలాగైతే కృష్ణుని చూశారో అలాగే నువ్వు చూడొచ్చు. ఈ జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎలాగో మీరు శివుని కూడా చూడొచ్చు. మీరు కళ్ళతో చూసే ఏ దేవుడైనా మీ మనస్సు ఎంత నిజమో ఆ దేవుడు కూడా అంతేనేదు. మీ మనస్సుతో శివుని చూస్తే మీ మనస్సు ఎంత నిజమో ఆ శివుడు కూడా అంతేనేదు. మీ మనస్సుతో కృష్ణుని చూస్తే మీ మనస్సు ఎంత నిజమో కృష్ణుడు కూడా అంతేనేదు. చూచేవాడు ఎంత నిజమో చూడబడేది కూడా అంతేనేదు. అందుకని మీరు ఈ మనస్సుకి, మనస్సే మీరు అనుకుంటున్నారు కాబట్టి మనస్సు కనిపించే దేవుడు కూడా నిజమని మీకు అనిపిస్తుంది. అది పారమార్థిక సత్యం కాదు, అవి వ్యవహారిక సత్యాలు, అన్ని సాంకేతిక సత్యాలు, వ్యవహారిక సత్యాలు. కానీ పారమార్థిక సత్యం ఏమిటంటే, ఈ శరీరం, ఈ రూపం కల్పించబడింది, నామం కల్పించబడింది, ఈ శరీరంలో, ఈ హృదయంలో ఒక ఆత్మ ఉంది. అంటే ఫిజికల్ హార్ట్లో కాదు, స్పిరిచువల్ హార్ట్లో మీ హృదయంలో ఒక ఆత్మ ఉంది, ఒక చైతన్యం ఉంది, ఒక ధర్మం ఉంది. మీకు నేను అనే తలంపు ఉంది. ఆ నేను అనే తలంపులో, ఆ నేను అనే తలంపును మూల తలంపు అని పిలుస్తారు. ఆ మూల తలంపు మూలంలోనే నిజమైన దేవుడు ఉన్నాడు. ఆ మూల తలంపు మూలంలో బ్రహ్మం ఉంది. ఆ మూల తలంపు భగవంతుడు ఎక్కడైతే ఉన్నాడో, ఏ హృదయంలో అయితే ఉన్నాడో, ఆ హృదయం నుంచి మూల తలంపు వస్తుంది. ఆ మూల తలంపు మూలంలో ఈశ్వరుడు ఉన్నాడు. అంటే నువ్వు నీ హృదయంలో ఏంటి, ఆ చైతన్యాన్ని, ఆ బ్రహ్మమును, రూపములోని నామములోని ఆ వస్తువు భగవంతుడు అక్కడ ఉన్నాడు. ఆ వస్తువు నువ్వు అనుభవంలోకి తెచ్చుకోవాలి. అంటే ఆ వస్తువుని నీ అనుభవంలో, నీ హృదయంలో ఏ వస్తువు సదానందో నీకు తెలిసినా, నీకు తెలియకపోయినా, నీ హృదయంలో ఏ వస్తువు అయితే నిర్మలంగా, నిశ్చలంగా, ఏకంగా ఎప్పుడూ ఉందో, ఆ హృదయంలో ఆ వస్తువును అనుభవంలోకి తెచ్చుకోవాలి. అది నిజమైన సాక్షాత్కారం. అప్పుడు అహంకారం నశించే వరకు సాక్షాత్కారం రాదు. అహంకారం మనకు నశిస్తేనే కానీ, అహంభావం నశిస్తేనే కానీ, వ్యక్తిభావం నశిస్తేనే కానీ మన హృదయంలో ఒక వస్తువు మనకు వ్యక్తం కాదు. ఈ నాకు దేహం ఎలాగైతే నేనుగా వ్యక్తం అవుతాడో, మనస్సు నేనుగా ఎదుగుండా అయితే వ్యక్తం అవుతాడో, లోపలన్న బ్రహ్మము కూడా నేనుగా వ్యక్తం కావాలంటే ఈ దేహబుద్ధి నశించాలి, శవబుద్ధి నశించాలి, మనోగతమైన నేను నశించాలి. ఈ నేను నేను అనేది మనందరం నేను 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 అని అంటున్నాం. ఈ నేను నేను అనేది పరిశుద్ధమైన నేను కాదు. ఇప్పుడు మనం ఏదైతే నేను నేను అంటున్నామో, ఆ నేనులో దేహం కలిసి ఉంది, మనస్సు కలిసి ఉంది, ఇంద్రియాలు కలిసి ఉన్నాయి, ఇష్టాలు కలిసి ఉన్నాయి, అయిష్టాలు కలిసి ఉన్నాయి, శరీరానికి సంబంధించిన చావులు, శరీరానికి సంబంధించిన పుట్టుకులు కలిసి ఉన్నాయి, మంచి లోకంలో దష్టంతో కలిసి ఉంది. అందులో నేను 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 అనే తలంపులు అన్నీ కలిసి ఉన్నాయి. ఏదైతే ఇప్పుడు నేను నేను అంటున్నామో, అది చపలంగా ఉంటుంది, చాపలంగా ఉంటుంది. అంటే అది నిజం కాదు, చాపలంగా ఉండేది నిజం కాదు. అంటే ఇప్పుడు నీకు నువ్వు చెప్పే నేను నిజం కాదు, అది కల్మషంతో కూడినటువంటి నేను. అంటే దీన్ని ఏదైతే ఇప్పుడు అదే దేహంతో పారాక్ష్యం పొందేది కూడా నేను అది. అంటే నువ్వు అన్ని విధముల ప్రయత్నం చేసి దాన్ని తొలగించుకోవాలి, ఆ నేనుని తొలగించుకోవాలి. అంటే అది కల్మషంతో కూడినటువంటి నేను. ఆ కల్మషంతో కూడినటువంటి నేను నశిస్తనే కానీ, ఆ నేల తలంపు నశిస్తనే కానీ హృదయంలో వస్తువు నీకు గోచరం కాదు. అప్పుడు మూల తలంపు అన్ని విధములా ప్రయత్నం చేసి, సాధన చేసి, ధ్యానం చేసి, జపం చేసి, పూజ చేసి, ఎన్ని విధాలైతే నువ్వు ప్రయత్నం చేస్తావో అన్ని విధాల ప్రయత్నం చేసి ఆ మూల తలంపుని తొలగించుకోవాలి. దాన్ని ఇంగ్లీష్లో ఫాల్స్ అయ్యని, ఆర్టిఫిషియల్ అయ్యని, ఇండివిజువల్ అయ్యని, బాడీ బౌండ్ అయ్యని రకరకాలుగా పిలుస్తారు ఇంగ్లీష్లో. అదే విద్యానే వేదాంత పరిభాషలో విద్యానే అంటారు. మన మామూలుగా మాట్లాడేప్పుడు అహంకారం అంటారు. అంటే అహంకారం దాన్ని ఇంగ్లీష్లో ఈగో సెన్స్ అని కూడా అంటారు. అంటే ఈగో సెన్స్ నీ డే టు డే లైఫ్లో, నీ ప్రవర్తన తీరులో నువ్వు ఈగో సెన్స్ అయితే ఆరోగ్య తగ్గించుకుంటూ రావాలి. నీవు నీ చేతితో చేసే పని, నీ నోటితో మాట్లాడే మాట ఈగో సెన్స్ పెరగటానికి దాని అవకాశం ఇవ్వకూడదు. ఆడంబరంగా మాట్లాడితే అహంభావన పెరుగుతుంది, ఆడంబరంగా జీవిస్తే అహంభావన పెరుగుతుంది. అంటే సాధ్యమైనంత వరకు ఆడంబరం తగ్గించుకుంటే దాంతో పాటు అహంకారం కూడా తగ్గుతూ ఉంటుంది. అంటే నువ్వు ఈ మూల తలంపుని, నువ్వు ఈ నేను నేను చూసుకుని సంతోషిస్తున్నావు, కానీ అందులో ఎన్ని కండభంశాలు ఉన్నాయో తెలియటం లేదు నీకు. అంటే నేను తొలగించుకుంటేనే కానీ నీ హృదయంలోన కృష్ణుడు, నీ హృదయంలోన కృష్ణుడు, నీ హృదయంలోన బ్రహ్మము, నీ హృదయంలోన ఈశ్వరుడు, నీ హృదయంలోన ప్రభువు, ఆ మూల తలంపు నువ్వు తొలగించుకుంటేనే కానీ, ఆ మూల తలంపు నశించబడితేనే కానీ నీకు వస్తువు తెలియబడతాం. ఏదో నేను కృష్ణుని చూశాను, రాముని చూశాను, శివుని చూశాను, అన్ని పారమార్థిక సత్యాలు కాదవి. అయితే చూచేది మనసు అంతరించినా దేవతలు కూడా అంతేనదు, అవన్నీ పారమార్థిక సత్యం కాదు. అంటే నీకు కృష్ణ సాక్షాత్కారం లేదు, అయినా నీ మార్గాన్ని నువ్వు ఎడదలుచుకుంటే శ్రీకృష్ణుని పూర్తిగా అంకితమైపో. అంటే నీ విధంగా ఒక కంట్రోల్ ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, అడిగి సరెండర్ లేకాలి సార్. అన్ని విధంగా ప్రయత్నం చేసి లోపల నీ ఈశ్వరుడి శరణాగతి వేడుకో, లోపల నీ ఈశ్వరుడు నువ్వు శరణాగతి వేడుకోవాలి. అంటే నువ్వు చేసే పని, నీకు వచ్చే ఆలోచన, నువ్వు మాట్లాడే మాట లోపల నేను ఈశ్వరుని సాక్షాత్కారం చేసుకోవడానికి సహాయ సహకారములు అందించాలి. ఈ ఇంటెలిజెంట్ బిహేవియర్ కూడా దానికి సహకరించాలి. ఈ డే టు డే లైఫ్ ఎలా ఉండాలంటే ధర్మబద్ధంగా ఉండాలి. అంటే భగవంతుడికి మన ధర్మాన్ని ఆచరిస్తే ఎంతో కొంత మనం ఆచరించగలిగినంత ధర్మాన్ని ఆచరిస్తే లోపల భగవద్ధం మనకు కలుగుతుంది. ఇది కేవలం ఏదో ప్రాణాయామాలు వచ్చేసిదే కాదు, గాడ్ కెనాట్ బి డిసీవ్డ్ ఫర్ ఫిజికల్ ఎక్సర్సైజ్. లోపల ఎవరెవరో ఉండి ఏది మాట్లాడినా, ఏ పని చేసినా, ఏ తలంపుతో మాట్లాడుతున్నాం, ఎందుకు మాట్లాడుతున్నాం, మనకు తలంపు వచ్చాక మాట్లాడతాం, తలంపు వచ్చాక పని చేస్తాం, తలంపు వచ్చాక నోటితో మాట్లాడతాం, తలంపు వచ్చాక చేతితో పని చేస్తాం మనం. కానీ ఇది తలంపును బట్టి మాట ఆధారపడి ఉంటుంది, తలంపుని బట్టి చేత ఆధారపడి ఉంటుంది. అందులో తలంపు విషయంలో మీరు జాగ్రత్తగా ఉండి మంచి తలంపులు వచ్చేటట్టు మీరు చూసుకోవాలి. ఆ మంచి తలంపులు రావటానికి కబుర్లేని వాళ్ళతో, సద్బుద్ధిన్న వాళ్ళతోటి, మీకంటే చైతన్య స్థాయి ఎక్కువ వాళ్ళతో స్నేహాలు చెయ్యాలి. మనం చదివి చేసే స్నేహాల విషయంలో, చదివే పుస్తకాల విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. అంటే మనం చదివే గ్రంథాలను బట్టి, మనం చేసే స్నేహాలను బట్టి మన స్పిరిచువల్ ప్రోగ్రెస్, స్పిరిచువల్ స్టేటస్ ఆధారపడి ఉంటుంది. అంటే మీకంటే చైతన్య స్థాయి ఎక్కువ వాళ్ళతో సహవాసం చేస్తే వాళ్ళ వైబ్రేషన్స్ మీద పనిచేస్తారు, పనిచేసి నీకు రియలైజేషన్ వాళ్ళు సహకరిస్తారు, వాళ్ళ మాట సహకరిస్తుంది, వాళ్ళ మైండ్ సహకరిస్తుంది. అంటే వాళ్ళు అన్ని విధాలు ఓడి కంపెనీ నీకు, ఓడి కంపెనీ వాళ్ళు నీకు అన్ని విధాలా వాళ్ళు నీకు ఆధ్యాత్మిక పురోగతికి నీకు సహకారం కలిగించాలి. ఓడి కంపెనీ విడిచిపెట్టద్దు. శ్రీకృష్ణుడికి పూర్తిగా మీరు కోరే సాక్షాత్కారాన్ని అనుగ్రహించిన విషయం ఆయనకే విడిచిపెట్టు. నువ్వు చేసే పని చేయి, భగవంతుడు నీకు అర్హత ఎప్పుడు వచ్చిందో, యోగ్యత ఎప్పుడు వచ్చిందో అక్కడ ఉదయమైన భగవంతుడు నీకు రివీల్ అవుతాడు. అంటే ఏ కారణం వల్ల మనకి ఈ జన్మ వచ్చిందో అదే కారణం వల్ల మనకు రాబోయే జన్మ వస్తుంది. మనకు ఏ విషయ చింతన వల్ల మనకి ఈ శరీరం వచ్చిందో, మళ్ళీ ఈ శరీరంలో చేసే మన విషయ చింతన వల్ల మరొక జన్మ వస్తుంది. దీనికి మనకు ఆత్మచింతన లేదు. ఆత్మ చింతన ఉంటే ఆత్మానుభవం కలుగుతుంది. విషయ చింతన వల్ల పునర్జన్మలు వస్తూ ఉంటాయి. అంటే పునర్జన్మలు వచ్చిన చావు దేహానికి, పుట్టుక దేహానికి, అన్ని దేహానికి, ఇవన్నీ జన్మలన్నీ దేహాలకి, దేహాలకు వస్తూ, దేహాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ ఏ కారణం వల్ల ఈ దేహానికి, ఏ అహంకారం వల్ల మనకి పునర్జన్మ వచ్చింది, వ్యక్తి భావన వల్ల మనకి అహంకారమే, అహంకారం ఉంటే నువ్వు ఉన్నావు, అహంకారం ఉంటే నేనున్నాను. అంటే దేహము నేననే బుద్ధి ఉన్నప్పుడు, దేహాభిమానం ఉన్నప్పుడు, దేహబుద్ధి ఉన్నప్పుడు, శరీరబుద్ధి ఉన్నప్పుడు నువ్వు ఉన్నావు, నేను ఉన్నాను, మరణాంతర జీవితం ఉంది, పరలోకాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అంటే మన అహంకారం ఉంటే అంతా ఉంది, అహంభావం ఉంటే అంతా ఉంది, అది లేకపోతే ఏమీ లేదు. అంటే అహంభావం మనం జీవించడం కూడా అహంభావాల కోసమే జీవిస్తున్నాం. అది ఎందుకు బతకాలి మనం? మీ అహంభావం తెలియదు, గాయం తగిలింది అనుకోండి, మీరు సంవత్సరాల కంటే బాధపడతారు. ఇంకా మీరు ఎందుకు, దాన్ని బట్టి మీరు ఎందుకు జీవిస్తున్నారు? అహంభావం కోసమే జీవిస్తున్నారు. అది ఎందుకు జీవిస్తున్నారో మనకే తెలియదు, కానీ అహంభావం కోసమే జీవిస్తున్నామని మనకు తెలియటం లేదు. నాకే అహంభావన, చేతలే అహంభావన, ఇవన్నీ మన అహంభావన కోసం జీవిస్తున్నాం. ఈ అహంభావన కోసం మనకి పునర్జన్మ కూడా అహంభావన వల్ల వస్తుంది. అహంభావన లేని వాడికి పునర్జన్మ ఉండదు. అందుకు అన్ని విధంగా ప్రయత్నం చేసి నీ ఎవరైనా ఈశ్వరుడికి నువ్వు శరణాగతి కనుక చేస్తే అహంభావం నశిస్తుంది. అహంభావం అంటే మూల తలంపు దేహము నేననేటువంటి, దేహము నేననే తలంపే అహంభావన. దాని మూలంగానే పరమేశ్వరుడు ఉన్నాడు. అంటే నువ్వు పరమేశ్వరం మూల మనస్సుకి మనోమూలం తెలిసే వరకు మనస్సు నశించదు. మనస్సు ఎప్పుడు నశిస్తుందంటే దాని మూలాన్ని అది చూసినప్పుడు నశిస్తుంది. దాని మూలంగానే మన కంట్రోల్ ఉన్నాడు. అంటే నీ కంట్రోల్, నీ మూలంలో ఉన్న కంట్రోల్ నీకు దర్శనమిచ్చే వరకు నీకు అజ్ఞానం నశించదు, దేహాభిమానం నశించదు, దేహబుద్ధి నశించదు, పునర్బంధం నుంచి విడుదల పొందరు. అయితే ఇక్కడ ఇతను చెప్పేది ఏంటంటే, నీ ఎవరైనా ఈశ్వరుడు ఉన్నాడు, ఆయన స్మరించుకో, ఆయనకి ఇష్టమైన పనులు చేయి, ఆయన ధ్యానం చేసుకో, ఆయన జపించుకో, ఆయన అనుగ్రహాన్ని సంపాదించుకో, ఆయన అనుగ్రహాన్ని సంపాదించుకుంటే నేను పవిత్రుడు అవుతావు. ఆయన ఎంత పవిత్రుడో నువ్వు కూడా ఎంత పవిత్రుడు అయినప్పుడే ఆయన వైద్యం అవుతావు. అంటే నువ్వు పవిత్రుడు అవడానికి ప్రయత్నం చేసుకో, పవిత్రుడు అవ్వాలి నువ్వు. అంటే నీ ఎవరైనా ఈశ్వరుడు నీ కంట్రోల్ ఎక్కడో వైకుంఠంలో ఉన్నాడు, కైలాసంలో ఉన్నాడు అని అనుకుంటున్నావు. ఆ కైలాసంలో, కైలాసంలో ఉన్న ఈశ్వరుడు, వైకుంఠంలో ఉన్న ఈశ్వరుడు నీ మనస్సు ఎంత నిజమో అది కూడా అంతే నిజం. ఇప్పుడు నీ అనుభవం అంత నిజమో, రాబోయే జన్మలు కూడా అంతే నిజం, పరలోకాలు కూడా అంతే నిజం, నీకు వచ్చే పుణ్యం, నీకు వచ్చే పాపం కూడా అంతే నిజం. పుణ్యం ఎక్కువ ఉంటే మంచిలో కలిపి వెళ్ళి మరి భూమి మీదకి రావాల్సిందే, పాపం ఎక్కువ ఉంటే చెడ్డలో కలిపి వెళ్ళి మళ్ళీ భూమి మీదకి రావాల్సిందే. ఈ పుణ్యపాపాలన్నీ కూడా అహంకారం చుట్టూరు తిరుగుతూ ఉంటాయి, దేహబుద్ధి చుట్టూరు తిరుగుతూ ఉంటాయి, శవబుద్ధి చుట్టూరు తిరుగుతూ ఉంటాయి. అంటే ఈ పుణ్యపాపాలు ఎవరికి ఎవరికి వస్తున్నాయి, ఈ దేహం ఎవరికి, అదే ఎవరికి ఎవరి కోసం జీవిస్తున్నాయి అని నేను విచారణ చేసి ఈ నేను నేననే తలంపు గురించి, ఈ నేననే తలంపు నాకు ఎక్కడి నుంచి వస్తాను, ఎందుకు వస్తాను అని విచారణ చేసి దాన్ని తొలగించుకుంటేనే కానీ నీ హృదయంలో కృష్ణునికి దర్శనం ఇవ్వడం, అది ఇక్కడ సిద్ధాంతం. అంటే మూల తలంపు మూలలోనే కృష్ణుడు ఉన్నాడు, వాడు నిజమైన కృష్ణుడు. ఆ మూల తలంపు మూలలో ఉన్న కృష్ణుడు నీకు దర్శనం ఇవ్వాలంటే ఆ మూల తలంపు రచించాలి. ఆ మూల తలంపు రచించినప్పుడే మూల తలంపులో ఉన్న కృష్ణుడు నీకు దర్శనమిస్తాడు. ఆత్మగా చైతన్యమగా బ్రహ్మమగా చావు లేని వస్తువుగా దర్శనమిస్తాడు. అప్పుడు పునర్జన్మలతో పనలేదు. అంటే నీకు హృదయంలో వస్తువు అనుభవంలోకి వచ్చాక, బ్రహ్మం అనుభవంలోకి వచ్చాక నువ్వు అమృతుడు అవుతావు. అంటే మరణం లేని స్థితిని పొందుతావు. ఎలా పొందుతామంటే నువ్వు దేహం మరణిస్తుంది, ఏదో రోజులు దేహం మరణిస్తుంది, మరణాలైన వస్తువు మన హృదయంలో ఉంది. దేహం మరణిస్తుంది, మరణాలైన వస్తువు మన హృదయంలో ఉంది. ఈ దేహంతో ఏ విధంగా నాకు తాదాక్ష్యం ఉందో, ఆ మరణాలైన వస్తువుతో నాకు తాదాక్ష్యం, దాంతో నేను ఐడెంటిఫై అవ్వగలిగితే, అంటే మరణాలైన వస్తువుతో నేను తాదాక్ష్యం పొందితే, దేహం మరణించిన నాకు మరణం లేదు, నేను మరణించడం లేదన్న సంగతి నీకు అనుభవం అవుతుంది. వాడే మృత్యువుని జయించిన వాడు, వాడిని అమృతుడు అని పిలుస్తారు. దేహం మరణిస్తుంది. మామూలుగా లోపల బ్రహ్మానుభవం లేనప్పుడు, అమృతానుభవం లేనప్పుడు, దేహం మరణించినప్పుడు నేను కూడా మరణించాలనుకుంటాడు, వాడికి పునర్జన్మ వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, మనం దేహం మరణించినప్పుడు నేను మరణిస్తున్నాను, నేను మరణిస్తున్నాను అనుకున్నాడు, ప్రతి వాడికి పునర్జన్మ వస్తుంది, అందులో సందేహం లేదు. ఇంకొక అహంకారం శరీరం లేకుండా ఉండలేదు, లోపం లేకుండా ఉండలేదు, విషయాలు లేకుండా ఉండలేదు. అది దేహం అహంకారం దేహం లేకుండా ఉండలేదు కాబట్టి పునర్జన్మ వస్తుంది. దేహం వస్తే లోకం వస్తుంది, లోకం వస్తే దేవుడు వస్తాడు. అంతేది, నీకు నేను మరణిస్తున్నాను నువ్వు అనుకున్నప్పుడు తప్పనిసరిగా పునర్జన్మ వస్తుంది. మనం ఎప్పుడైతే దేహంలోంచి మనం విడిపోతున్నామో ఒక ఘర్షణ బయలుదేరుతుంది మనకి. ఈ శరీరంలో 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు ఉంటాం. ఈ దేహంలోంచి విడిపోయినప్పుడు మనకు ఘర్షణ బయలుదేరుతుంది. ఈ దేహంలోంచి విడిపోతాం, ఆ పునర్జన్మ ఎటువంటి జన్మ మనకు రావాలి, ఎటువంటి జన్మ మనకున్న అర్హతను బట్టి ఎటువంటి జన్మ రావాలని ఇక్కడ మనం ప్రాణం పోయేటప్పుడే నిర్ణయింపబడుతుంది. ఆ రాబోయే శరీరాన్ని పట్టుకున్నాక ఈ శరీరాన్ని జీవుడు విడిచిపెడతాడు. ఈ శరీరాన్ని జీవుడు విడిచిపెట్టినప్పుడే పునర్జన్మ ఎలా ఉంటుందో మనకు నిర్ణయం పడుతుంది. అది మనకి స్పెసిఫిక్ గా తెలియకపోవచ్చు. అంటే మళ్ళీ శవాలను మోయవలసి ఉంది. నీకు ఎంతకాలం అయితే వ్యక్తి భావన ఉందో అంతకాలం శవాలను మోయవలసి ఉంది. అంటే దేవుడు అమృతుడే కావాలి, శరీరం ఉండగానే నువ్వు అమృతత్వం పొందాలి. ఎలా ఉంటే, అంటే కృష్ణుడు గీత ఏమో చెప్తాడంటే, నీకు బ్రహ్మానుభవం చిన్నతనంలో కలిగితే సరే సరే, లేకపోతే మధ్య వయసులో కలిగినా సరే సరే, లేకపోతే నీకు ముసలితనం వచ్చాక కలిగినా సరే సరే, కనీసం నీ ప్రాణం పోయింది అంటే నీ శరీరం ఏ రోజులకి శవం అవుతాడో ఆ రోజులకి నువ్వు బ్రహ్మానం కలిగితే పునర్జన్మ నుంచి నువ్వు విడుదల పొందుతావు. శాశ్వతమైన శాంతి, శాశ్వతమైన సుఖం, శాశ్వతమైన ఆనందానికి నువ్వు వారసులు అవుతావు అని భగవంతుడి గీతలో చెప్తాడు. అంటే ఇప్పుడు మనం గ్రహించవలసింది అంటే ఈ స్టేట్ ని మనం పొందాలి. ఏ స్టేట్ ని మనం పొందాలి? దేహం మరణిస్తుంది. దేహం మరణించినప్పుడు దేహం నేననుకుంటున్నాను కాబట్టి నేను కూడా మరణిస్తానని అనిపిస్తుంది. అంటే వాడు మృత్యుకుడేమో అవుతున్నాడు. అమృతుడు అంటే ఎవరు, మృత్యుడు అయినవాడు అంటే ఎవరు? దేహం మరణించిన దేహానికి మరణం రాకముందో, మరణాలైన వస్తువుతో ఎవరైతే తాదాత్మ్యం పొందుతున్నాడో వాడు ఆ పొంది ఉంటే దేహం మరణించినప్పుడు నాకు మరణం రావటం లేదు, దేహం మరణించిన తర్వాత కూడా నేను ఉంటాను, దేహంతో నాకు రవ్వంత నిల్లంత చలితాకంత కూడా సంబంధం లేదు, ఈ దేహానికి నాకు ఎక్కువ సంబంధం లేదు, దేహం పోయినా నేను ఉంటున్నాను అనే సంగతి ఎవరికైతే తెలుస్తుందో, ఎవరికైతే అనుభవైతే తెలియజేయందో వాడినే అమృతుడు అని పిలుస్తారు. అంటే అమృతత్వం పొందాడు, మరణాలని చుట్టూ పొందాడని మన వేదాంత పరిభాషలో చెప్తారు. అటువంటి అమృతత్వం నీ హృదయంలోనే ఉంది, దాన్ని తెలుసుకోవడానికి నువ్వు ప్రయత్నించేది ఉంటే మామూలుగా వసుదేవుడు గారు అడ్డారు చూశారంటే అవన్నీ కూడా నీ మనస్సు అంత నిజమో, నీ ఇంద్రియాలు అంత నిజమో, ఆ దేవుడు కూడా అంతే నిజం. నిజమైన దేవుడు నీ హృదయంలో ఉన్నాడు, అక్కడికి వెళ్ళి నువ్వు చూడవయ్యా, దర్శనం చేయవలసింది హృదయంలో ఆ సత్పదార్థం నీ హృదయంలో ఉంది. అంటే నీకు ఆ హృదయమైన వస్తువును తెలుసుకోవడానికి డిసిప్లిన్ కావాలి, క్రమశిక్షణ కావాలి, మనో నిగ్రహం కావాలి, ఇంద్రియ నిగ్రహం కావాలి. అంటే మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం ఎందుకంటే ఈ శరీరాన్ని మనస్సుని మాక్సిమం ఉపయోగించుకుని, భగవంతుని నీకు ఇచ్చిన అవకాశాలను మాక్సిమం ఉపయోగించుకుని లోపలటువంటి బ్రహ్మను తెలుసు, సాగులేని వస్తువును తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి. శరీర యొక్క ప్రయోజనం అందుకోసమే, మనస్సు యొక్క ప్రయోజనం అందుకోసమే. దీనికోసం ఈ రెండులో ఉన్నటువంటి సత్య వస్తువుని సాక్షాత్కారం చేసుకోవడానికి మీకున్న ఇంద్రియాలని, మీకున్న శరీరాన్ని, మీకున్న మనస్సుని, మీకున్న విద్యని, మీకున్న ధనాన్ని, మీకున్న అవకాశాన్ని మాధ్యమం ఉపయోగించిన లోపల సద్వస్తువుని పొందడానికి ప్రయత్నం చేయండి. అంటే దేహానికి మరణం రాకముందే మరణం లేని స్థితి పొందడానికి మీరు ప్రయత్నం చేయండి. అంటే మరి రామకృష్ణుడు కాళికాదేవితో మాట్లాడేవాడు కదా, రామకృష్ణుడు భగవంతుడితో మాట్లాడేవాడు, అలాగే నాకు కూడా మాట్లాడాలండి అని భక్తులు మళ్ళీ ప్రశ్న అడుగుతాడు. ఏమంటాడంటే, మనం మీరు నేను మాట్లాడుకుంటున్నాం కదా, నేను మీతో మాట్లాడుతున్నాను, మీరు మాతో మాట్లాడుతున్నారు, మనం ఎలా మాట్లాడుకుంటున్నాం కదా, మరి అలాగే దేవుడితో కూడా మాట్లాడవచ్చు అందులో ఆశ్చర్యం చెప్తారు. అన్నీ ఏం ఆశ్చర్యం కాదు, నేను మీతో ఎలా మాట్లాడుతున్నాను, మీరు నాతో ఎలా మాట్లాడుతున్నారో అలాగే అవసరమైతే దేవుడితో మాట్లాడచ్చు, రామకృష్ణుడు కాళికాదేవితో ఎలా మాట్లాడారో అలాగే మాట్లాడచ్చు, అలాగే చాగరాముడు రామచంద్రమూర్తితో ఎలా మాట్లాడో అలా మాట్లాడచ్చు. కానీ ఆత్మ జ్ఞానం ఉండు, ఆత్మ వైభవం ఉండు, ఆత్మ సాక్షాత్కారం ఉండు, ఆ జ్ఞాన అమృతం ఉండు, అమృతానుభవం ఉండు, ఆ మానవులైన స్థితి ముందు, ఆ స్థితి ముందు, ఆ మృగ స్థితి ముందు, ఆ సత్య స్థితి ముందు, ఆ బ్రాహ్మణ స్థితి ముందు, ఇవన్నీ తీసుకట్లే, ఇవన్నీ రెండో పక్షం, ఇవన్నీ సెకండరీ, దాని ముందు ఇవన్నీ ఇక్కడ కింద మెట్టులు, కింద మెట్టులు, కింద మట్టిలు, ఇవన్నీ సాపేక్షక సత్యాలు, ఇవన్నీ వ్యవహారిక సత్యాలు, ఇవన్నీ సెకండరీ. మాట్లాడచ్చు, చంద్రబాబు రాముడితో మాట్లాడారు, మీరాబాయి కృష్ణుడితో మాట్లాడింది, రామకృష్ణ పరమేశ్వర కాళీదేవితో మాట్లాడారు, అలాగే మాట్లాడచ్చు మీతో. మీరు మాతో మాట్లాడుతున్నారు, నేను మీతో ఎలా మాట్లాడుతున్నాను, అలాగే ధ్యాన బలం వల్ల, ఆ స్మరణ బలం వల్ల, ఆ భక్తి బలం వల్ల మాట్లాడచ్చు దేవుడితోటి. ఇదంతా నిజం కాదు, ఇదంతా కూడా వ్యవహారిక సత్యాలు, ఇది పరమ సత్యం కాదు, అంతిమ సత్యం కాదు, ఇది ఫైనల్ ట్రూత్ కాదు, ఇది అల్టిమేట్ ట్రూత్ కాదు. ఈ మాట్లాడుకోవటం, ఈ విషయంలో మీరు మోసం పడద్దు. మీరు దేవుడితో మాట్లాడాలి, దేవుడు నాతో మాట్లాడేంటి, ఎటువంటి విషయాలతో మీరు మోసం పడద్దు. మీరు ఏదైనా దేవుడు వరం అడగచ్చు, ఆయన వరం మీకు ఇవ్వచ్చు, మీ దేహం ఎంతకాలం ఉంటుంది, ఇవన్నీ సెకండ్ అసలు వస్తువుని పొందితే కానీ మీరు అజ్ఞానం నుంచి బయటపడలేదు, అజ్ఞానం నుంచి బయటపడుకునే కానీ మీరు అసలు వస్తువుని పొందలేదు. మీరు సైన్యంతో సాధన చేసుకుంటూ వెళ్ళాలి. మీరు మాట్లాడాలంటే మాట్లాడచ్చు, దానికి ఏమి అభ్యంతరం లేదు. మరి దానికి మనోబలం కావాలి, మాట్లాడాలంటే మాట్లాడచ్చు, దానికి మనోబలం కావాలి, ధ్యాన బలం కావాలి, మనో నిగ్రహం ఉండాలి, స్వచ్ఛత ఉండాలి, ఆ మనిషి పరమ పవిత్రుడే ఉండాలి. దేవుడితో డైరెక్ట్గా నువ్వు రాముడితో కానీ కృష్ణుడితో కానీ మాట్లాడాలంటే మాట్లాడవచ్చు, నువ్వు పరమ పవిత్రుడుగా ఉండాలి, యోగ్యుడుగా ఉండాలి. అటువంటి శక్తి నీకుంటే నువ్వు దేవుడితో మాట్లాడవచ్చు అని అభ్యంతరం లేదు. నువ్వు పరమ పవిత్రుడైతే, స్వచ్ఛత కలిగితే, అని నీకు ప్యూరిఫికేషన్ కనుక ఉంటే, నీకు ఏకాగ్రత కనుక ఉంటే నువ్వు దేవుడితో మాట్లాడవచ్చు. కానీ దానికి అభ్యాసం కావాలి. నువ్వు బల నువ్వు జ్ఞానాన్ని అభ్యాసం చేయగా చేయగా, మనోనిగ్రహం అభ్యాసం చేయగా చేయగా, ఆరోగ్య కాలంలో నువ్వు పరిశుద్ధతని, ఆ పారిశు ఆ పరిశుద్ధతని, పవిత్రతని, ఆ యోగ్యతను సంపాదించుకుంటే రామకృష్ణుడు దుర్గతోటి కాళీతోటి ఎలా మాట్లాడడం, నువ్వు కూడా ఎలా మాట్లాడవచ్చు అనే అభ్యంతరం లేదు. కానీ అసలు మీరు డిస్టినేషన్ విడిచిపెట్టద్దు, గోల్ విడిచిపెట్టద్దు. ఈ మాట్లాడాలి, కూర్చోటాలి, ఈ నుంచోటాలి, వరాలు ఇవ్వటం, వరాలు పుచ్చుకోవడం, అన్ని సెకండరీ రెండో పక్షం, అది మటుకు మర్చిపోవద్దు. ఈ దీన్ని చూసి మీరు ఎంతా లేదని అనుకోవద్దు అని హెచ్చరిక చేస్తున్నాడు. అంటే ప్రారంభ పక్షంలో మీరు ధ్యానం చేయండి, మీరు ధ్యాన బలం కావాలంటే ధ్యానం చేయండి, చేతులతోటి పూజ చేస్తాం, నోటితోటి జపం చేస్తాం, మనసుతోటి ధ్యానం చేస్తాం. అయితే మీరు పూజ చేసిన, జపం చేసిన, ధ్యానం చేసిన పవిత్రులు అవటానికి వస్తుంది, మీరు ప్రాణ పవిత్రులు అవటానికి ట్రై చేయండి. అంటే పూజ చేసి వ్యక్తి భావన పెంచుకోకూడదు, జపం చేసి వ్యక్తి భావన పెంచుకోకూడదు, జపం చేసే చెప్పిన నాశనం చేయాలనే విషయం మీరు విడిచిపెట్టుకోండి. మీ లోపల ఎవరైతే జపం చేస్తున్నారో, జపం చేసి జపం చేసి ఆ జపుని తొలగించుకోవాలి. అప్పుడు కానీ మీ హృదయంలో సత్యం మీరు గోచరించదు. అసలు జపము ధ్యానం ఎందుకంటే ముందు లోపల ఈశ్వరుని మన అనుభవంలోకి తెచ్చుకోవడానికి ఏ విషయాలు ఏ బలహీనతలు అంతస్తులై ముందు మనం గ్రహించాలి. ఆ గ్రహించడానికి కొంత సూక్ష్మ బుద్ధి అవసరం, సటిల్ ఇంటలెక్ట్ అవసరం. అంటే మనం భగవంతుడు భగవదానందం పొందడానికి మనలో ఏ విషయాలు అడ్డొస్తాయని మనం చూసుకోవాలి. అది చూసుకుని జాగ్రత్త అర్థం చేసుకుని సాధన పేరుపై ఆ బలహీనతను తొలగించుకోవాలి. మన మైండ్కి వాండరింగ్ కారణం ఏంటి మనం అర్థం చేసుకోవాలి. ఆ మైండ్కి ఏ కారణం వల్ల మైండ్కి వాండరింగ్ వస్తుందో ఆ కారణాన్ని తొలగించుకోవాలి. నీ బలజనతను నువ్వు తొలగించుకుంటే వస్తువు నీకు తనంతట తానుగా నీకు వ్యక్తమవుతుంది. అయితే లోపలంగా వస్తువు ఎంత ఏకంగా ఉందో, ఎంత నిర్మలంగా ఉందో, ఎంత నిశ్చలంగా ఉందో, ఎంత పవిత్రంగా ఉందో, ఎంత సూక్ష్మంగా ఉందో, ఇనుకొని బుద్ధి పోయేంత సంఖ్యాతి సూక్ష్మం అవ్వాలి, అంత పవిత్రమైన బుద్ధి అవ్వాలి. అంటే అర్థం నిర్మలంగా ఉన్నప్పుడే మన ముఖం అందులో స్పష్టంగా ప్రతిబింబిస్తుంది. అదేవిధంగా నీ బుద్ధి స్వచ్ఛంగా ఉన్నప్పుడు, నీ బుద్ధి నిర్మలంగా ఉన్నప్పుడు, నీ బుద్ధి ఏకంగా ఉన్నప్పుడే నీ హృదయంలో వస్తువు నీకు గోచరిస్తుంది. ఏదైనా సత్కర్మ చేసినా, స్వార్థం లేకుండా ఏదైనా పనిచేసినా, ఏదైనా సత్కర్మ చేసినా, ఆ సత్కర్మను చేసి గర్వం తెచ్చుకోవద్దు. సత్కర్మ నీకు వినయం నేర్పాలి. సత్కర్మ కనుక నీవు అవినయం నేర్పకూడదు. ఒక ఏదైనా మంచి పని చేస్తే మంచి పని, ఆ మంచి పని నీకు వినయం నేర్పాలి, కానీ అవినయం నేర్పకూడదు. అంటే వినయం చాలా ముఖ్యం. ఈ ఆధ్యాత్మిక మార్గంలో వినయం చాలా ముఖ్యం. అది షిరిడి సాయిబాబా చెప్తా ఉంటారు. ఒకటి శ్రద్ధ, రెండు సహనం. షిరిడి సాయిబాబా దేవాలయాలు రెండు ఎక్కడ చూసినా ఉంటాయి. ఒకటి శ్రద్ధ, రెండు సహనం. సహనం లేకుండా మనిషి యొక్క లోపలు పెరగవు. ఈ సహనమైన వాళ్ళు మనుషులు ఏ తలంపులు వస్తుండో తలంపు బుచ్చికి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళకి ఇంకా బతికేంటి జ్ఞానం అంటే, ఇక వాళ్ళు మంచివాళ్ళు, వీళ్ళు చెడ్డవాళ్ళు, వీళ్ళు మన స్నేహితులు, వీళ్ళు విరోధులు, అది మన తోడుకోవడం మంచిది కాదు, మన అత్తగారు మంచిదే, ఏదో వేరే తలంపులు వస్తూ ఉంటాయి. మనకి పనికొచ్చి తలంపుల కంటే పనికిరాని తలంపులు ఎక్కువ వస్తూ ఉంటాయి. ఆ స్థానంలో వాళ్ళు ఏం చేస్తారంటే, శ్రద్ధగా వాళ్ళు ఏం చేస్తారు, ఆ తలంపును పట్టుకుని ఆ తలంపు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళిపోతాం. సినిమా తలమంటే ఈ శరీరాన్ని ఆ తలంపు తీసుకెళ్లి సినిమాలో పడేస్తుంది. ఎవరైనా ఆ తలంపు ఎవరైనా పోట్లాడమంటే పోట్లాడుతుంది. కొంతమంది మాట్లాడితే కానీ వాళ్ళు మాట్లాడితేనే పోట్లాడ ప్రారంభమవుతుంది. అంటే ఈ స్థానంలో వాళ్ళు ఏం చేస్తారంటే, ఏ తలంపులు వస్తే తలంపులు కూడా వెళ్ళిపోతారు, ఏ కోరిక వస్తే కోరిక కూడా వెళ్ళిపోతారు. మనం మాట్లాడే మాట, ఈ మాట మనం మాట్లాడొచ్చా మాట్లాడకూడదని సహనం లేని వాళ్ళకి తెలియదు. ఆ మాట మాట్లాడకూడని మాట మాట్లాడేస్తాడు. ఇంకా వాళ్ళకి సహనం లేకపోవడం గుర్తు. నీకు సహనం లేని వాడికి లోపలు పెరగవు. ఇది బాగా అర్థం చేసుకోండి. సహనం లేని వాడికి లోపలు పెరగవు. వాడు పైపై దీనికి ఏకలు కొడతా ఉంటాడు, మీకు పైపోయిన ఏకలు కొడతా ఉంటాడు. పైపోయిన ఏకలు కొట్టే వాడికి లోపల వస్తువు తెలియదు. లోపల వస్తువు ఎవరికి తెలుస్తుంది, లోపల దిగిన వాడికి తెలుస్తుంది. ఆ లేపులు ఎవరు పట్టిస్తారో సహనం పట్టిస్తుంది. అంటే నీ జీవితంలో సహనం విడిచిపెట్టద్దు. ఇంకా సహనం రావాలంటే తప్పక నన్ను ప్రాక్టీస్ చేయి. ఏదో ఏదైతే ఏదో అతను లేడ వచ్చాడు, అతను రాని ప్రాక్టీస్ చేసుకుంటాడు. డాక్టర్ ఏదైతే మెడిసిన్ ప్రాక్టీస్ చేసుకుంటాడు. వసతి ఏదైతే రాని ప్రాక్టీస్ చేసుకుంటాడు. అలాగే నన్ను సహనాన్ని ప్రాక్టీస్ చేసుకోవాలి, సత్వగుణాన్ని ప్రాక్టీస్ చేసుకోవాలి. ఆ సత్వగుణాన్ని ప్రాక్టీస్ చేసుకుంటే మీకు లేపులు పెరుగుతాయి. మనం పైపోయి ఇస్తూ ఉంటాం కొన్ని చెవులు లోపల పడిపోయిన వచ్చి ఎలా తెలుస్తుంది? ఎక్కడో మన ఉదయం ఉంటే ఈ పంచకోశాలకి దాటి అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, ఈ కోశాలన్నీ దాటిన తర్వాత ఎక్కడో లోచులో మన ఉదయం యొక్క లోచులో ఓలిలో ఉన్న వస్తువు ఆ సద్రస్సు పైపైన ఇదే వాళ్ళకి బొమ్మలకి ఏం తెలుస్తుందండి? ఎవరైనా మిమ్మల్ని పొగిడితే ఇలా ఉండిపోవటం, ఎవరైనా విమర్శిస్తే ఇలా అయిపోవటం, బలిలాగా అయిపోవటం. నీకు సార్ నీటి జ్ఞానం ఏంటి? జ్ఞానం ఈ పద్ధతి మనుషులకి జ్ఞానం రాలేదా సార్? నీ ప్రవర్తన నిజం కాదు, నీ విమర్శలో నిజం కాదు, ఇవన్నీ డస్టే. అయితే ఈ చిన్న చిన్న విషయాలు ఏ విషయం వస్తే ఆ విషయం పట్టుకుని ఎవరైనా గతంలో మేము ఏదైనా చిన్న పెద్ద మాట అంటే చిన్న అదే తీర్పు తింటా మాట అన్నారా, మాట అన్నారంటే మీరు లోపల ఆ మాట కూడా మీరు చెందుతాండి. ఇంక మీరు లోపలికి ఎక్కడికి వెళ్తారండి? ఆ మాట కూడా మీరు పరిగెత్తుకు వెళ్ళిపోతాంటే మీకు మీరు ఏ తేడా జరుగుతుంది? సాధకులు ఏం చేయాలంటే జరిగిపోయిన గొడవలన్నీ వదిలేయాలి. జరిగిపోయిన గొడవలన్నీ ముందే తీసుకో పక్కన పెట్టాలి. జరగబోయే విషయాల గురించి ఊహించకూడదు. ఎవరికింది ఆకలిస్తే మీరు చూడండి. ఈ రోజు మేము నరసాపురాన్ని ఉన్నారు, కానీ ఎక్కడ ఉన్నాం? దేవాలయం ఉన్నాం, విష్ణుపురంలో ఉన్నాం. ఈ దేవాలయం కాదు, విష్ణుపురం. వీరి రాజు గారు దీనికి విష్ణుపురం అని పేరు పెట్టారు. ఎవ్రీథింగ్ హ్యాపన్స్ ఇన్ ఇట్స్ ఓన్ టైం. మనం 24 గంటలు ఆలోచించడం వల్ల 1 గంట ఆలస్యంగా చనిపో, 1 గంట ముందుగా చనిపో. మన శరీరానికి చావు ఎప్పుడు రాసిందో అప్పుడు చావు వస్తుంది. ఈ రోజు అయితే కంగారు పడినంత మాత్రమే నా శరీరానికి చావు రాదు. ఇంకా జీవించాలన్నంతకాలంలో నేను పెరమెంట్గా శరీరం ఉండదు. అంటే ఏ రోజు నేను ఎప్పుడు ఎక్కడ ఏ సంఘటన జరగాలో, ఉదాహరణకి ఈ రోజు నేను నర్సాపురం ఉండాలి కానీ విష్ణుపురంలో ఉన్నాం, నా ప్లానింగ్ ప్రకారం నేను నర్సపురంలో ఉన్నాం, అనుకున్నది నర్సపురం ఉన్నది విష్ణుపురం, ఇది ఈశ్వర సంకల్పం, అనుకునేది జీవుడి సంకల్పం, జరిగేది ఈశ్వర సంకల్పం. అంటే మీరు ఈ మనస్సు ఎటు ఎటుకునిస్తుంటే గడిపోయిన పైపులను ఏదకండి, అది విషయం ఏదో విషయం జ్ఞాపకేస్తా విషయం చుట్టూ పరిగెత్తకండి. వారు మంచివారు ఇటు మీరు చెప్పగలరు, ఇటువంటి జడ్జిమెంట్ ఇవ్వకండి, దానివల్ల మీ మనసు బాహ్యముఖానికి వచ్చేస్తుంది. వారు మంచివారు మీరు చెప్పాలని అనుకున్నప్పుడు మిమ్మల్ని మీరు పరిశోధించకూడదు, మిమ్మల్ని మీరు పరిశోధించుకోండి. అంటే మీరు చిన్న పనితో పెద్ద మనస్తో చేయండి, మీరు తొందరగా బాగుపడతారు. ఆ పని చిన్నదైన పెద్ద హార్ట్ పెద్ద హృదయంతో పెద్ద మనస్సుతోటి పెద్ద భావనతోటి పెద్ద సంకల్పంతో ఈ చిన్న పనిని మీరు చేస్తే తొందరగా పవిత్రులు అవుతారు. చిన్నపిల్లని అత్యంతగా చేయకూడదు, బాగా చేయాలి, పెద్ద మనసుతో చేయాలి. అంటే మనం ఇక్కడ మనస్సు ముఖ్యం, మీరు ఏ పని చేస్తున్నారన్నది ముఖ్యం కాదు, ఆ పని చేసేటప్పుడు మీ తలం ఎలా ఉంది, మీ భావన ఎలా ఉంది, దాన్ని బట్టి భగవంతుడు మీకు మార్పులు వేస్తాడు. అది మర్చిపోవద్దు. మీరు ఇప్పుడు ఎవరో నేను పని చేశాను, పని చేస్తే నాన్నగారు ఎవరికి పని చేశారనుకుంటాను, నాకు దాన్ని బట్టి నాకు భగవంతుడు మార్పులేడు. నాన్నగారు ఆ పని ఎందుకు చేశారు, ఆ మాట ఎందుకు మాట్లాడారు, అలా మాట మాట్లాడుతున్న మాట్లాడడానికి నాన్నగారు తలం ఎలా ఉంది, లేకపోతే నాన్నగారు అక్కడ గోడ కట్టించారు, గోడ కట్టించినట్టు నాన్నగారు ఏ ఉద్దేశంతో గోడ కట్టించారు, ఆ తలంపుని బట్టి ఆ హృదయాన్ని బట్టి మాట్లాడతాడు. కానీ భగవంతుడు కేవలం భాగ్యంగా చేసే పనిని బట్టి కాదు, పనులు ఆ పని చేసినప్పుడు తలం ఎలా ఉంది, ఆ భావం ఎలా ఉంది, దాన్ని బట్టే మనకి మార్పులు పడతాయి. అంటే మీకు అభ్యాసం అనుకుంటానికి దారి తీస్తుంది, మీ అభ్యాసం చెయ్యి, ప్రాక్టీస్ చెయ్యి, ఏం కంగారు పడద్దు, మీ ప్రయత్నం ఏదో నువ్వు చెయ్యి, భగవంతుడి అనుగ్రహం వస్తుంది, నువ్వు చేస్తున్న కృషి కృపను తీసుకొస్తుంది. నేను కంగారు పడద్దు, ఏదో పడద్దు, కంగారు పడుతూ నువ్వు తప్పనిసరిగా నీకు ఆత్మజ్ఞానం కలుగుతుంది. అభ్యాసం విడిచిపెట్టద్దు, వైరాగ్యం విడిచిపెట్టద్దు. అసలు మనకి పరిపూర్ణమైన వైరాగ్యం ఉంటే మన మనసు చెలించడమే, వైరాగ్యం లేకపోతే మన మనసు చెలించడమే కారణం. చాలామంది మన మనసు కుదురగలగదండి, మన మనసుకి చేపలు ఎక్కువగా ఉందని చెప్తా ఉంటారు. అలా వైరాగ్యం ఉన్నాడు మనసు చెలించదు, వైరాగ్యం లేని వాడితే మనసు చెలుస్తుంది. రమణ మహర్షి ఒక మాట చెప్పారు, మీ మనసును ఆగమంటే ఆగటం లేదు, మన మనసును కదలమంటే కదలటం లేదు. పరిపూర్ణమైన వైరాగ్యం ఉన్నవాడికి అసలు మనసులో చేపలే ఉండదు, మనసులో వాంధ్రం ఉండదు. పరిపూర్ణమైన వైరాగ్యం ఉన్నవాడికి, అంటే పరిపూర్ణమైన వైరాగ్యం ఉన్నవాడికి వన్ వే ట్రాఫిక్ లాగా అభ్యాసం కూడా బాగా సాగుతుంది. భగవంతుడు చెప్పాడు, మీ శ్వాస ఈ ముక్కులో దారి ఎంతకాలం వచ్చి తిరుగుతూ ఉంటుందో ఆ రెండు అభ్యాయాలు రెండు విడిచిపెట్టద్దు అన్నాడు. రెండు అభ్యాసం, రెండు వైరాగ్యం, ఈ రెండు విడిచిపెట్టద్దు. ఈ కుడికన్ను కావాలా ఎడంకన్ను కావాలంటే ఏంటి, మన కుడికన్ను కావాలా ఎడంకన్ను కావాలంటే రెండు కళ్ళు కావాలి. నా కుడికన్ను అక్కర్లేని ఎడంకన్ను ఉంటే సరిపోతుంది ఎవరు అనరు. అలాగే ఆధ్యాత్మిక అభివృద్ధికి రెండు చాలా ముఖ్యమైన భగవంతుడు భగవద్గీతలు చెప్తారు. ఒకటి అభ్యాసం, రెండు వైరాగ్యం. అభ్యాసాన్ని వైరాగ్యాన్ని ముక్కులో కారణించే అభ్యాసాన్ని వైరాగ్యాన్ని విడిచిపెట్టకు. ఈ తప్పనిసరిగా ఈ జన్మలోనే తరిస్తాం, అందులో సందేహం లేదు, కానీ పట్టుదల ఉండాలి. పెంచుతున్నాం కాదు, పట్టుదల ఉండాలి. అభ్యాసం వల్ల వైరాగ్యం వల్ల నువ్వు తరిస్తావు. అంటే నీకు అక్కడ సత్యాచార విచక్షణ జరుగుతుంది. కొంత అభ్యాసం చేసి కొంత నీతిని పెంచుకుంటూ, నీ తిరుగుచేట్లు పెంచుకుంటూ, నీ తలకాయను పెంచుకుంటూ, అంటే కొంతమంది యాంత్రికంగా పనిచేస్తాను. అలా ఏదైనా పని చేసినప్పుడు ఎందుకు చేస్తున్నాం, ఎందుకు చేయాలి, ఎలా చేయాలని తెలుసుకుని చేయాలి పని. మనిషి సొంత బుద్ధి విడిచిపెట్టకూడదు, అనుకరణ పనికిరాదు. మీ పద్ధతిలో మీరు జీవించాలి, కానీ ఎవరో ఏదో రకంగా జీవిస్తున్నారో మనం అలా రకంగా జీవించలేము. కొంతమంది రోజుకు 10 గంటలకు చేసి ఇంటికి వెళ్ళి స్నానం చేసి నిద్రపోతే 1 గంటలో నిద్ర వచ్చేస్తున్న వాళ్ళు. మీరు ఎవరైనా మిమ్మల్ని చిన్న మాట అంటే మీకు రాత్రి నిద్ర పట్టదు. కొంతమంది రోజుకి 10 అర్చన చేసి సాయంత్రం 11 వెంటనే వాళ్ళకి నిద్ర వచ్చేస్తుంది. వాళ్ళు దానికి అదే అకష్టమయ్యారు వాళ్ళు. అందుకని ఎవరో ఆ రకంగా జీవిస్తున్నారని మనం జీవించలేము. మన పద్ధతిలో మనం ఉండాలి, మన పద్ధతిలో మన అభివృద్ధిలో రావడానికి కృషి చేసుకోవాలి. అంటే మీకు కొంత జ్ఞానబలం ఉంటే, కొన్ని జ్ఞానాలు చేస్తాంటే, సత్పురుషుడు సహవాసం చేస్తాంటే, నువ్వు చేయగలిగినంత మంచి కర్మ చేస్తాంటే, మంచి పని చేస్తాంటే, నువ్వు చేయగలిగినది బీగుడ్డు దూగుడ్డు బీగుడ్డు దూగుడ్డు ఇదే స్వామి శివానంద గారు శ్లోగన్. నువ్వు మంచిగా ఉండు, మంచి చెయ్యి అని ఇంకో మాట చెప్పాడు శివానంద గారు. మంచి చేయటం కంటే మంచిగా ఉండటం కష్టం. బీగుడ్డు దూగుడు మంచిగా మంచి చేయటం తెలుసు, మంచిగా ఉండటం కంటే నువ్వు గుణాతీతుడిగా ఉండటం కంటే, నువ్వు గుణాతీతంగా ఉండటం, స్థితప్రజ్ఞుడిగా ఉండటం, వాళ్ళ మంచివాడిగా ఉండటం, లేకపోతే జ్ఞానిగా ఉండటం చాలా కష్టం. ఒక మంచి పని చేయటం, మంచి పని చేయటం మంచిదే, ఎందుకంటే గుణాలకు అతీతంగా ఉండటం మంచిది, మా ఉండటం కష్టం, మాయకు అతీతంగా ఉండటం కష్టం. అంటే ఆ కష్టం అంటే నువ్వు దిగుబుద్ధి కష్టం, దిగుబుద్ధి కంటే స్వామి శివానంద గారు రిపీటెడ్ గా చెప్పేవారు. అంటే నువ్వు మంచి చేయగా 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 అది ఎవరైనా బంగారం, మంచిమే బంగారం, అది నీకు దొరుకుతుంది. నువ్వు బయట మంచి సత్కర్మలు చేస్తాంటే లోపల సద్వస్తువు నీకు తెలియచేది, సత్కర్మ నీకు సహకరిస్తుంది, నువ్వు మాట్లాడే మంచి మాట సహకరిస్తుంది, ఇతరులు క్షేమం కోరకుండా కూడా నీకు లోపల సదోదయం, నీకు సదోదయం పెరుగుతుంది, సదోదయం పెరిగినప్పుడు సద్వస్తువు కూడా నీకు గోచరమవుతుంది. నీకు జ్ఞానబలం పెరుగుతాంటే, ఏకాగ్రత పెరుగుతాంటే, సహవాసం సత్పురుషుద్ధుడు సహవాసం పెరుగుతాంటే, ఓహో ఇదే ఏది నిజం ఏది నిజం కాదు, ఏది సత్యం ఏది సత్యం కాదు, ఏది శాశ్వతంగా ఉంటుంది ఏది శాశ్వతంగా ఉండదు, మనం ఏది మెరుపును చూసి ఆకర్షణకు లోనవుతున్నాయి, ప్రపంచంలో మనకి ఆకర్షణ ఉన్నాయి, ఈ ఆకర్షణకు లోనైతే మన జీవితంలో ఏం సాధించగలం అని మీరు మీకు ఒక ఆలోచన ప్రారంభమవుతుంది. జ్ఞానబలం ఎలా సత్పురుషుడు సహవాసం, మనం ఏమి స్వీకరించాలి, దేన్ని విడిచిపెట్టాలి, ఎప్పుడు ఎలా మాట్లాడాలి, ఎప్పుడు ఎలా మాట్లాడకూడదు, ఇప్పుడు కూడా ఎవరితో మాట్లాడేప్పుడు చులకనగా మాట్లాడకూడదు, ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మీరు ఎవరితో మాట్లాడారు సరే చులకనగా మాట్లాడకూడదు, చులకనగా మాట్లాడితే మీరు రజ వాడికి మీరు మాట పడ్డ వాళ్ళకి నష్టం లేదు, మీరు రజగలం తెలియకపోదు, ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. నేను కైపులతో రుచించేది మీకు ఇదే చెప్తాను, మానవుల్లో దోషాలు జరగడానికి ఒకటి రజగుణం తమోగుణం, ఆ దోషాలు తగ్గించాలంటే సత్వగుణాలను ఆశ్రయించాలి, సత్వగుణాన్ని ప్రాక్టీస్ చేస్తే అది బుద్ధిలోని దోషాలు తగ్గుతాయి, బుద్ధిలోని దోషాలు పెంచేది రజగుణం తమోగుణం, బుద్ధిలోని దోషాలు తగ్గించింది సత్వగుణం, ఆ సత్వగుణం ఏం చేస్తుందంటే బుద్ధిలోని దోషాలు తగ్గించి తగ్గించి నీ హృదయంలో జ్యోతి రేపు నీ హృదయంలో వెలుగులేపు నేను అయితపెట్టి చక్కలు కొట్టుకుంటుంది, అది సత్వగుణం చేసి సత్వగుణం. మహాత్మా గాంధీ గారిలో మనం నేర్చుకుని, మహాత్మా గాంధీ గారిలో మనం సత్వగుణం నేర్చుకోవాలి. పరిస్థితులు ఆయనకు ప్రతికూలమైన సత్వగుణాన్ని విడిచిపెట్టలేదు, జీవితంలో ఎన్నో అవమానాలు భరించినా ఆయన సత్వగుణాన్ని విడిచిపెట్టలేదు, ఎన్నో సన్మానాలు వచ్చినప్పుడు అందరూ సత్వగుణంగానే ఉంటారు, కానీ అవమానాలు భరించినప్పుడు కూడా గాంధీజీ ఎప్పుడు సత్వగుణం విడిచిపెట్టలేదు. కానీ రజోగుణం ఉన్నవారి మధ్యలో ఉంది కూడా, మీరందరూ నా సత్వగుణానికి హాని చేస్తున్నారేమో కూడా అనుకోకుండా ఆయన సత్వగుణాన్ని విడిచిపెట్టకుండా ఉన్నారు, అది గాంధీజీలోని గొప్పతనం. అంటే సత్వగుణం ఉన్నవాడు లక్ష మందిలో కూర్చుంటే వాడు ఒంటిగా నేను ఒకగుణం ఉన్నాననిపిస్తున్నారు వాడికి, సత్వగుణం ఎవరికైతే ఉందో వాడు లక్ష మందిలో కూర్చుంటే వాడికి ఏకాంతవాసం ఉంటుంది అతను, అది సత్వగుణం గొప్పదా. అయితే ఇంటికి సహనాన్ని నువ్వు పెంచుకోవాలి, శ్రద్ధను పెంచుకోవాలి, నీ శ్రద్ధ వల్ల జ్ఞానం కలుగుతుంది, శ్రద్ధ వల్ల అన్నీ వస్తాయి, శ్రద్ధ వల్ల రాని దేవి లేదు, శ్రద్ధ వల్ల అన్నీ వస్తాయి. నువ్వు దీని రాజు వస్తానండి, ఆయన ఈ పనులన్నీ మరి ఆయన శ్రద్ధ వల్ల వచ్చినాయి, ఆయన సంకల్పం నుంచి మీ బిల్డింగ్లు ఆయన సంకల్పం నుంచి వచ్చినాయి, ఆయన శ్రద్ధ వల్ల వచ్చినాయి. ఈ భీమవరం ప్రాంతంలో వాళ్ళ దేవాలయం పక్కన కోడవెళ్ళి కుమిగడండి, ఈ ప్రాంతాన్ని ఏదో అభివృద్ధి చేయాలనుకుని ఆయన ఆ అభివృద్ధి చేయాలని చిన్న సంకల్పంలో ఉంటుంది, అలా ఎకరాల పొలం వచ్చింది, భీమవరంకి కాలేజీ వచ్చింది, ఇంజనీరింగ్ కాలేజీ వచ్చింది, పాలిటెక్నిక్ వచ్చింది, డెంటల్ కాలేజీ రాబోతుంది, ఏంటి చిన్న సంకల్పంలో ఉంచి చిన్న మర్రి వచ్చినోళ్ళలోంచి పెద్ద చెట్టు వచ్చేస్తుంది, మరి వ్యక్తం ఎంత ఉంది మీరు చూస్తే ఎంత ఉంటుంది, దాన్ని భూమిలో పాటు పెట్టండి వచ్చేస్తుంది, కొన్ని వందల మంది ఆ చెట్టు మీద కూర్చోవచ్చు, అలా జీవనాధి గారికి వచ్చిన చిన్న సంకల్పం నుంచి వేలాది మంది చదువుకుంటున్నారు, వందలాది మందికి ఉద్యోగాలు తెలుసుకుని ఆయన నీళ్ళలో ఎంతో మంది బతుకుతున్నారు, ఇది విశేషం. ఈ ప్రాంతాల విద్యారంగంలో మనం అభివృద్ధి చేయాలనే సంకల్పం నుంచి వచ్చింది ఈ మేళ్ళనేది. అందుకు మీకు అక్కడ సత్యం, సత్యం మీరు అసత్యం, దీన్ని యాక్సెప్ట్ చేయాలి, దీన్ని రిజెక్ట్ చేయాలి, ఇది తీసుకోవాలి, విడిచిపెట్టవలసినది అనే దీన్ని విశేషణ మీకు జరుగుతుంది. ఒకదానికంటే వైవిధ్యం గల అంశాలతో నీకు నిండి ఉన్నప్పుడు సత్యాన్ని పట్టుకుని ఉండటంలో మీకు సత్యం అనేది, సత్యం అంటే ఏమిటి మీకు ముందు అర్థం కావాలి, సత్యం అనేది ఒక రూపానికి ఒక నామానికి పరిమితమైంది కదా, అంతగా మీకు సత్యం, సత్యం లేని లేని చూడటానికి లేదు. ఒకసారి రామచంద్ర స్వామి ఉండారు, వారు ఇంటిపోయిన కూర్చుని ఆయనకు లెక్కలు అంటే ఇష్టం, ఒకసారి ఇంటిపోయిన అంటే పెంకుటీలు, పెంకుటీలు పైన కూర్చుని లెక్కలు చేసుకుంటున్నాడు, లెక్కలు అంటే బాగా ఇష్టం స్వామి రామచరికి, అంతా బ్రహ్మమే ఉన్నదంతా బ్రహ్మమే అంటున్నాడు రామచరి ఆ ఇంటిపోయిన కూర్చుని. ఎవరో ఒకడు ఏమన్నాడంటే ఏమైనా అంతా బ్రహ్మమే కదా చూద్దాం, అంతలో బ్రహ్మం ఏంటి అంటే చూద్దాం, ఆ పై నుంచి కింద కొడుకు అన్నాడు. అంటే కాళ్ళు ఉరికే చూసి అనుకుంటున్నాం. ఇప్పుడు ఇంటిపై కూర్చున్నాడు రామచర్ద, ఇంటిపై కూర్చుని ఎక్కడ చేసుకుంటూ ఏదో అనుకుంటున్నాడు. మధ్య మధ్యలో అంతా బ్రహ్మమే, అది తప్పించి ఏమి లేదు. ఎక్సెప్ట్ ట్రూత్, ఎక్సెప్ట్ బ్రహ్మం, ఎక్సెప్ట్ రియాలిటీ. ఎవరి థింగ్ ఇస్ క్రియేటెడ్ బై ది మైండ్, బై రిలీజన్. ఎవరి థింగ్ ఇస్ క్రియేటెడ్ బై ది రిలీజన్. ఏదో అనుకుంటున్నాడు మాడతాను కూర్చుని లెక్క చేసుకుంటూ. లెక్క చేసుకుంటే ఇప్పుడు ఏమంటున్నాడంటే అంతా బ్రహ్మమే అంటున్నాడు కదా, పైకి చూసారు కింద కూరుకున్నాడు. అంటే కింద కూడితే కాళ్ళు ఇరిగితే చూసి సరిపోతుందా. అది రామచర్త అన్నాడు, మరి అంతా బ్రహ్మం నేను చూస్తున్నాను కదా, బ్రహ్మను ఏడుతాడు చూపించి నేను ఎదుగుతానన్నాడు. అంతా బ్రహ్మమని నేను చెబుతున్నాను, ఈ పెంకటిని పైన బ్రహ్మముంది కింద లేదని నేను చెబుతాను, బ్రహ్మము ఏడుతాడు చూపు నేను ఊడుతాను వాడు కిందకన్నాడు. అది మ్యాథ్ జీనియస్ రామచర్ద. అంటే మీరు ఎదుగుతున్నారంటే పై నుంచి కింద పెడితేనే ఆ కాళ్ళు ఉంటామో చూస్తాను ప్రశ్నలో. నేను వెళ్ళడం, నేను పై నుంచి కింద కురుగుతాను, జంప్ చేస్తాను, అభ్యంతరం బ్రహ్మము ఏడుతాడంటే మీరు చూపించాలి కదా. అంతేగా దేహం మరణించడం ముందే బ్రాహ్మణి వచ్చిన వాడికి గోయింపు లేదు, కన్నింపు లేదు. దేహం మరణించకుండా బ్రాహ్మణి, దేహం మరణించకముందు వాడికి బ్రాహ్మణి రాలేదనుకోండి, గోయింపు ఉంది, కన్నింపు ఉంది, ఇతర లోకాలు ఉన్నాయి, నరక లోకాలు ఉన్నాయి, స్వర్గలోకాలు ఉన్నాయి, మంచి ఉంది, చెడు ఉంది, పుణ్యానికి పుణ్యం, పాపానికి పాపం అనుభవించవలసింది. అంటే బ్రాహ్మణ స్థితి పొందిన వాడికి ఇంకా ప్రయాణం లేదు. ప్రధాన ఇంటికి వెళ్ళి అంతలో తాను ఉన్నాను దాంట్లో వాళ్ళ అనుభవం ఉంటుంది, అతనికి గోరు లేదు, కన్నింగ్ లేదు. సర్వత్వం అంత అంతలో తాను ఉన్నాడు, ఎక్కడికి వెళ్తాడు, ఎక్కడికి వస్తాడు. మీ సత్యాన్ని పట్టుకుని ఉండటం వల్ల ఇంకా సాక్షాత్కారం కాలంలో మీరు స్ఫురింపజేసి అవరోధాలను ఆత్మించాలని తెలియజేస్తుంది. విచారణ చేయవయ్యా, మీ ధ్యానం చెయ్యి, విచారణ చెయ్యి. లోపల ఉన్న నిజం నీకు తెలుసున్నా ఉంది, తెలియకపోయినా ఉంది. హృదయంలో ఒక నిజం ఉంది, అది నీకు తెలిసినా ఉంది, నీకు తెలియకపోయినా ఉంది. నువ్వు దాన్ని ప్రత్యేకంగా పని పెట్టక్కర్లేదు. అది ఆ నిజాన్ని నువ్వు తెలుసుకుంటే నీకు స్వచ్ఛత వస్తుంది, శ్రేష్ఠత వస్తుంది, సుఖం వస్తుంది, శాంతి వస్తుంది, ఆనందం వస్తుంది. అది నీకు అందుబాటులో లేదు, అసతం కదా, నీకు బాండంగా తప్పదు. నీకు ఆ విషయాన్ని, ఆ లోపల నిజాన్ని ఎంతకాలం అయితే తెలుసుకోలేదు అంతకాలం నీకు బాండేజ్ తప్పదు, శ్రావణి తప్పదు, నీకు అంతకాలం ఫ్రీడమ్ ఉండదు. ఏ వస్తువుతో స్వతంత్రమైందో ఆ వస్తువును తెలుసుకునే వరకు నీకు ఫ్రీడమ్ లేదు. ఫ్రీడమ్ పొందినా ఫ్రీడమ్ పొంది అనుమానం. ఈ రెండు నీకు రావాలంటే లోపల నిజం తెలుసుకుని తీరవలసింది, ఇంకో ఆల్టర్నేటివ్ లేదు. అయితే దాన్ని తెలుసుకునే విధానంలో నీ ప్రక్రియ, నీకు ఏ పద్ధతిలో ప్రయాణం చేసి నీకు ఏ ఇష్టమైతే ఇష్టం ఆ మార్గంలో ప్రయాణం చేసి దాన్ని పొందు. నీ జ్ఞాన మార్గంలో ప్రయాణం చెయ్యి, లేదా నామ జపం చెయ్యి, లేదా భక్తి మార్గంలో ప్రయాణం చెయ్యి, లేదా విచారణ మార్గంలో ప్రయాణం చెయ్యి. ఏ మార్గంలో నువ్వు ప్రయాణం చేసినప్పుడు పొందవలసింది అక్కడ ఉంది. చివరి విషయాల మీద, చివరి గొడవల మీద నీ టైం వేస్ట్ చేసుకోవద్దు, ఎనర్జీ వేస్ట్ చేసుకోవద్దు. అసలు ఇంకోటి ఇంగ్లాండ్లో స్థానిక ఉంది, నీ స్నేహితుడి పేరు నాలుగు పేర్లు చెప్పి నువ్వు ఎటువంటి వాడు నేను చెప్తాను. నువ్వు ఎటువంటి వాడంటే ఎవరు చెప్పడు. నువ్వు స్నేహాలు చేసే పది పేర్లు చెప్పి దాన్ని బట్టి నువ్వు ఎటువంటి వాడని నాకు అంచనా అవుతున్నాను. అంటే మనం చేసే స్నేహాలను బట్టి మన స్వభావం ఎటువంటిదో మనకు తెలుస్తూ ఉంటాం. తిరిగి తగ్గేవాడు చెన్నకెళ్తాడు, గోడ కట్టేవాడు పైకెళ్తాడు. మనం పతనమైనా అభివృద్ధి వస్తున్న మనం చేసే స్నేహాల మీద ఆధారపడి ఉంటుంది. ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో దూరంగా ఉండాలి. ఆ విచక్ష నీకు పెరుగుతుంది, ఆ డిస్క్రిమినేషన్ పెరుగుతుంది. నీకు ఏది విడిచిపెట్టాలి, ఏది స్వీకరించాలి అనేటువంటి విచక్ష నీకు, ఆ లోపల ఎవరైనా లోపల పెరుగుతున్న నీకు వివేకం కూడా పెరుగుతుంది. నువ్వు వివేకంగా జీవించగలుగుతావు. అంటే నువ్వు ధ్యానం చేయటం వల్ల, విచారణ చేయటం వల్ల, హోలీ కంపెనీ వల్ల బాగా జీవించగలుగుతావు. ఎలా జీవించగలుగుతావు, ఏకవసంగా జీవించగలుగుతావు. హృదయం యొక్క లేచనాలు కూడా సర్వోత్వం నువ్వు చేతికి అందుతుంది నీకు. అప్పుడు దాని తాలూకు సుఖం కూడా నీకు తెలుస్తుంది. అంతవరకు నువ్వు ప్రయాణం ఆఫ్ చేయొద్దు, నీ సాధన విడిచిపెట్టద్దు. సాధనలో శ్రద్ధ అవసరం. శ్రద్ధ లేని వాడు సాధించి, శ్రద్ధ లేని వాడు ఏమీ సాధించలేడు. భౌతిక విషయాలు కూడా ఏమి సాధించలేడు. ఇందాక ఎవరు మన మురళి కృష్ణ గంగరాజు గారు అని అంటున్నారు, మా దేవన విసిగొచ్చేసి, మా దేవన విసిగొచ్చి ఈ పని మన అవ్వదు, ఇంకా మన వల్ల అవ్వదని విడిచిపెట్టేసిన పనులు కూడా బీవి రాజు గారు కష్టపడి కష్టపడి తోమి తోమి ఆ పని సాధించగల శక్తి బీవి రాజు గారికి ఉన్నట్టున్నారు. మార్నింగ్లో నా పక్కన కూర్చున్నట్టు ఎవరు మన గంగరాజు గారు అని కృష్ణ గంగరాజు గారు అంటున్నారు, నాకెప్పుడు ఇద్దరం కలిసి మేము కొన్ని మంచి పనులు చేశామండి, చేద్దాం నాకు విసుగొచ్చిందా పనులు చేస్తానని అవగానే నీ కోసం పనులు విసుగు లేకుండా అహంకారం పెట్టుకోకుండా గర్వం పెట్టుకోకుండా అంతవరకు ఎవరితో మాట్లాడే ఇల్లు తనకంటే స్థాయి ఉన్న తక్కువ మనిషి అయినా అతని దగ్గరకు వెళ్ళి మాట్లాడే పని సఫల కృతం చేసుకునే శక్తి దీవుడు అధికారి దగ్గరకు ఉందండి. నేను విదేశం పనులు కూడా ఆయన సాధించారు ఆయన గంగరాజు గారు చెప్తున్నారు ఉదయం అని ఇప్పుడేమి పట్టుదల ఆ సహనం ఆ శాంతి మీకేదో అక్కడ మన హృదయంలో శాంతి ఉందనుకోండి మన పరిస్థితి అనుకూలంగా లేకపోయినా మనం ఏం డిస్టర్బ్ అవ్వం. మన హృదయంలో శాంతి మనకు దొరికిందనుకోండి పరిస్థితులు మనకు అనుకూలంగా లేవనుకోండి అదృష్టం లేదు దురదృష్టం మనం వెంటాడుతుందనుకోండి బాహ్య పరిస్థితులు కానీ బాహ్య సంఘటన కానీ మనం ఏమి చేయలేదు మన హృదయంలో శాంతి మనకు దొరికినప్పుడు. నా హృదయంలో శాంతి ఉంటే నేను మాట మీకు నిర్మలంగా ఉంటాను. నా హృదయంలో శాంతి ఉంటే నేను పని కూడా 10 మందికి ఉపయోగపడితే నేను చేయగలను. లోకంలో ఉన్న అలవడానికి కారణం లోకంలో ఉన్న అలవడానికి కారణం ఈ రోజు పేపర్లో చూసి అలవడానికి కారణం మానవుల్లోని అశాంతి కారణం. మానవుల్లోని అశాంతే లోకంలో అలవడం మీకు కనిపిస్తుంది. ఇప్పుడు నక్షత్రాలు ఎక్కడి నుంచి వచ్చారు ఉద్యోగాలు లేక అశాంతికి గురయ్యి ఆ బ్రాకప్ సరైన పరిస్థితుల బ్రాకప్ లేక వాళ్ళు మనం మనమే నష్టపోయిచ్చాం. చాలామంది చదువుకున్న ఉద్యోగాలు లేకపోతే వాళ్ళు నష్టపోయిచ్చులో వెళ్ళిపోయారు. అశాంతితో బాధపడే వాళ్ళందరూ నష్టపోయిచ్చులో వెళ్ళిపోతారు. అయ్యే కొంచెం సరిగ్గా పని చేయక అంటే ఆత్మీయం కదా అంటే నువ్వు లోపల నీ సత్యం అండి లోపల ఉన్నాయా నీకు తెలిసినా ఉందా నీకు తెలియకపోయినా ఉంది నీ లోపల నీ లోపల హృదయంలో ఒక నిజం లేకపోతే రాముడికి తెలియదు కృష్ణుడికి తెలియదు వశిష్ఠుడికి తెలియదు ఒక నిజం ఉంది. కానీ ఏంటంటే పెద్దవాళ్ళతో సహవాసం చేయటం వల్ల అప్పుడు నీకు విచారణ చేయటం వల్ల మన హృదయంలో నిజం మనకు ఎందుకు తెలియటం లేదు. శరీరంలో ఉన్న రోగాలు ఎక్స్రే తీయటం వల్ల శరీరంలో రోగాలు ఎలా తెలుస్తున్నాయో పెద్దవాళ్ళతో సహవాసంలో జ్ఞానులతోటి మహర్షులతోటి మహాత్ములతోటి మహనీయులతోటి స్నేహాల వల్ల మన బలజనతలు మనకు తెలుస్తూ ఉంటారు. అయ్యో వాళ్ళే మనం ఎందుకు వెళ్ళలేకపోతున్నాం రామకృష్ణ పరమేశ్వరరావు మనం ఎందుకు వెళ్ళలేకపోతున్నాం స్వామి వివేకానంద రావు మనం ఎందుకు వెళ్ళలేకపోతున్నాం అప్పుడు మనకు ప్రశ్న వస్తుంది. మన బలజనతలు తెలిస్తే మన మైనస్థాయికి తెలుస్తాయి మన హృదయంలో నిజం ఉంది కానీ మనకు అనుభవంలోకి రావటం లేదు ఉంటే ప్రయోజనం ఏంటి మనకు అనుభవంలోకి రానప్పుడు. ఇప్పుడు మనకు బ్యాంకులో 1 కోటి రూపాయలు ఉన్నాయనుకోండి ఆ 1 కోటి రూపాయలు మేము తీసుకోవడానికి ఉండదు గవర్నమెంట్ ప్రకటించిందనుకోండి ఆ 1 కోటి ఏం చేసుకుంటాం మనం అవకాశం అంటద్దండి. కానీ గవర్నమెంట్ 1 కోటి రూపాయలు చదవడం ప్రయత్నిస్తుందనుకోండి ఆ 1 కోటి రూపాయలు మనకి ఎందుకు ఏం చేసుకుంటాం ఒకవేళ ఉన్నాకనే నువ్వు తీసుకోవడానికి ఇదిగా రాకపోయినా అంటాడనుకోండి గవర్నమెంట్ మనం ఏం చేసుకుంటాం డబ్బు అలా నీ ఎదురు నిజం ఉండే ఎదురు ఉండేది నీకు అనుభవం లేదు నీకేం ప్రయోజనం లేదు అని దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి. మనం అనుభవంలోకి తెచ్చుకోవడానికి విచారణ అవసరం. ఏంటి మనకి ఏ బలహీనతలు అడ్డు వస్తున్నాయి ఏంటి మనకి తపస్సు లేదా తక్కువ బలం లేదా ఎందుకంటే వస్తున్నా జాగ్రత్తగా మీరు ఏకాంతంగా కూర్చున్నప్పుడు ఆ బలగం చేయండి తెలుసుకుని మీరున్న సంస్కారాలు తెలుసుకుని ఏ సంస్కారం మనకు అడ్డస్తామని జాగ్రత్తగా ఆలోచించి ఏ లోపం ఉంది మనలో ఏ బలహీనత ఉంది ఏ వీక్నెస్ ఉంది అని గ్రహించి ఆ బలహీనతను మీరు తీసుకు పక్కన పెట్టగలిగితే అంటే అది మనలో చేపడడానికి ఏ లోపం మీ కారణాలు లోపలి ఆ కారణాలను తీసి బయటకు లాగి మంట పెడితే లోపల మన వస్తువు ఆలోచన మీకు వ్యక్తమవుతుంది. అసలు ముందు తెలియాలి విషయం మనం ఏదైనా వంట చేయాలనుకోండి ముందు ఎలా చేయాలో తెలిసే కదా వంట చేయటం అలాగే ముందు బలజనం ఏమంటే ముందు తెలుసుకోవాలి మనం అది తెలుసుకుని ఒకే బలజనతని ఒకే బలజనతల నుంచి విడిచిపోయి ఆ బయటకు లాగాలి బయటకు లాగి కాల్చి గురి చేయాలి అది వీక్నెస్ వచ్చింది. రమణ మహర్షి గారు మీరు ప్రశ్న అడిగారు అందరి హృదయాల్లో దేవుడు ఉన్నాడని చెప్తున్నారు కదా మరి నాకు ఇంటికి కనపడటం లేదని దేవుడు ఉంటే కనపడాలి కదా మా హృదయంలో ఉంటే మరి ఇంటికి కనపడటం లేదని ఆయన ఏమన్నారంటే మీ రాంగ్ హ్యాబిట్స్ మీ రాంగ్ థింకింగ్ మీ రాంగ్ థింకింగ్ మీ రాంగ్ హ్యాబిట్స్ తీసుకెళ్ళి పక్కన పెట్టి ఉండడం లేదు ఇంకే తెలుస్తున్నారు. మీకు లైఫ్ పట్ల సరైన యాటిట్యూడ్ లేదు లేకపోతే రాంగ్ థింకింగ్ ఆ థింకింగ్ రాంగ్ థింకింగ్ అసలు మీకు నీవు లేనిది వేరే గుర్తు మనకి సెపరేట్నెస్ ఎందుకు వస్తుందో చెప్పండి ఎవరైనా అందరికీ భగవంతున్నాడు అంతా ఉంటే వస్తున్నప్పుడు మీకు మీరు వేరు నేను వేరు మీ సెపరేట్నెస్ ఎందుకు వస్తుంది ఏది మిమ్మల్ని నన్ను ఏది సెపరేట్ చేస్తుంది అది ఏడుగుతూ రాయడానికి కారణం ఏంటి అక్కడి నుంచి విచారణ ఆ కారణమైన కారణం ఏ బుద్ధి రావడానికి కారణం ఏంటి ఏ కారణం వల్ల వేడి బుద్ధి వస్తుంది ఆ కారణం చూసిస్తే ఆ సెపరేట్నెస్ పోతుంది ఆ వేడి బుద్ధి కూడా పోతుంది. అండ్ ఐ సెన్స్ పర్సన్. అదే భగవాన్ చెప్పారు, నువ్వు ఎప్పుడైతే ఏదైతే నేను నేను అంటున్నావో నేను అంటే కల్మషం, అది ఫాల్స్. అది దాని మూలంలో ఉన్నాడు ఈశ్వరుడు, అది అనుభవం తెచ్చుకోండి, అక్కడ ఉండే తేడం అంటాను అని చెబుతూ, ఏం చెప్తున్నట్టు నీ జ్ఞాన బలం పెంచుకో, నీ విచారణ బలం పెంచుకో, నీ ఆత్మ విచారణకి నువ్వు విచారణ చేసేటప్పుడు ఏదైతే అడ్డస్తానో తెలుసుకో, తెలుసుకుని దాన్ని తొలగించుకో. ఎస్కేప్ వైపులు కొంతమంది ఎస్కేప్ అవ్వడానికి ప్రయత్నం చేస్తారు, ఎస్కేప్ అయితే మంచిది కాదు. ఏదైనా సమస్య వచ్చాయనుకో, మీరు ఆ సమస్యను మీరు పరిష్కారం చేసుకోవాలి, కానీ ఎస్కేప్ అవుతారనుకోండి రాబోయే జన్మలో అయ్యే సమస్యలు వస్తాయి. మళ్ళీ మనం ఏదైనా పని చేయడానికి ఈ పని ఎలా తప్పించుకున్నామో చూస్తూ ఉంటాం అనుకోండి, అనుకోని మాట వచ్చి రాబోయే జన్మలో అదే పని మనకి ఎదురవుతుంది. అంటే నువ్వు పని నుండి పారిపోవద్దు. నువ్వు పనికి జ్ఞానానికి విరోధం ఏమి లేదు, పనికి జ్ఞానానికి ఏం లేదు. రామచంద్రరావు గారు ఎప్పటికి కూడా గవర్నమెంట్ సర్వీస్ ఏమి ప్రిపేర్ అయ్యకూడదు, ఎప్పటికి కూడా చాలా బాగా వర్క్ చేస్తున్నారు అని చూస్తున్నాడు, అది సంతోషం. అది కొంతమంది పెద్దలు చెబుతా ఉంటారు రిటైర్ అయినా ట్రై అవ్వద్దని. అంటే నువ్వు ఎందుకు ఎందుకు పనిలో చేస్తే పోతానికి ఎన్నడూ ప్రయత్నం చేయకూడదు. ఇదే రామకృష్ణ పరమహంస రిపీటెడ్ గా చెప్పాడు, పనికి జ్ఞానానికి విరోధం లేదు, పని చేస్తూ జ్ఞానాన్ని పెంచుకోవాలి. మనిషిని పని విడిచిపెట్టాలి, కానీ పనిని మనిషి విడిచిపెట్టకూడదు. ఒకసారి నాకు అనిపిస్తుంది భారతదేశాన్ని భక్తి పాడు చేసిందా అని. భక్తి పేరు చెప్పి పని కలగలితే దేశం ఎలా బాగుపడుతుంది, మీ ఇల్లు ఎలా బాగుపడుతుంది, మీరు ఎలా బాగుపడతారు. మనం నాగిత్రవాల సంపదను పెంచలేము, పని చేసి సంపదను పెంచవచ్చు. దారిద్ర్యమైన పావర్టీని పంచుకోవడానికి ఏముంది, ఏమైనా 4 రూపాయలు ఉంటాయని 4 రూపాయలు మనం పంచుకుంటాం, దాని పావర్టీని ఎవరు పంచుకుంటాడు. అలా మన సంపదను పెంచాలి, సంపద ఎలా పెరుగుతుంది, నాగిక్ వల్ల నైన్ వల్ల సంపద పెరగదు, మన కష్టపడి పని చేయకుండా సంపద పెరుగుతుంది. అంటే వెల్త్ని ఎవరు క్రియేట్ చేస్తాడు, హార్డ్ వర్క్ ఎవరైతే కష్టపడి పని చేస్తున్నాడో వాడు వెల్త్ని క్రియేట్ చేస్తాడు. అయితే మన భక్తులు ఊరికే మన రామారామ అంటే కాదు, మీరు చేయవలసిన సత్కర్మ సమాజానికి ఉపయోగపడాలి, సామాజిక స్పృహ ఉండాలి. సామాజిక స్పృహ ఉందనుకోండి సొసైటీ ఎంత కొంత బాధపడుతుంది, ఆ ఎక్స్టెంట్ వరకు మీరు ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి వస్తారు. మీ బాధ జ్ఞాపకం తెచ్చుకోండి, మీరు సామాజిక స్పృహతోటి ఎంత కొంత స్వార్థం పూర్తిగా తగ్గించుకోక్కర్లేదు. మనం మనకు తగ్గించుకోండి, సమాజానికి ఎంతో ఉపయోగపడవచ్చు. అది సీతాదేవి చెప్తుంది, ఎవరు హనుమంతుడితో రామాయణంలో సుందరకాండలు, ఈ సృష్టిలో చిన్న పొరపాటు కూడా లేని మనిషి ఉన్నాడా, రవంత అహంకారం లేని మనిషి ఉన్నాడా, ఇంత సృష్టి ఉంది చిన్న పొరపాటు కూడా చేయని మనిషి ఉన్నాడా, రవంత ముందంత కూడా చిన్న అహంత చిన్న అహంభావం ఎంతో కొంత, అంటే అహంభావం తక్కువనే మనం మంచివాడు అంటాం, కానీ పిసరంత అహంకారం కూడా లేకుండా ఈ సృష్టిలో ఎవరైనా ఉన్నాడా. అంటే నేను శిక్షిస్తానని నేను ఎవరైతే బాధ పెట్టారో చెప్పు, అందరినీ శిక్షిస్తాను ఆంజనేయ స్వామి సీతంతో చెప్తాడు రామాసుడు మహానంతరం. ఆంజనేయ స్వామితో సీతం ఈ మాట అంటాడు, ఈ క్రియేషన్ లో చిన్న పొరపాటు చేయకుండా ఒక మనిషి ఉన్నాడా, రవ్వంతో కనీసం ముందంత అహంకారం లేకుండా ఎవరైనా ఉన్నాడా, ఎంత కొంత అహంకారం లేకుండా మనిషి ఉండడం కష్టం, ఎంత కొంత చిన్న పొరపాటు కూడా చేయకుండా మనిషి ఉండడం కష్టం. అంటే నువ్వు ఎవరిని శిక్షిస్తావు, ఎవరికి పనిష్మెంట్ ఇస్తావని సీతమ్మ ఆంజనేయ స్వామి అంటుంది. డౌటింగ్ థామస్ అంటారు కొంతమంది, వాళ్ళకి ఇది నెగిటివ్ థింకింగ్, ప్రతి మాట నెగిటివ్ గా తీసుకుంటారు. వాళ్ళతో స్నేహాలు చాలా ప్రమాదం, మనకున్న ఆత్మవిశ్వాసాన్ని చంపేస్తారు వాళ్ళు, మనం ఎంతనే చేరి డిస్కరేజ్ చేస్తారు. మనం ఏదైనా సౌలభ్యంతో చెప్పినా అది కూడా నెగిటివ్ గా తీసుకుంటారు. అసలు పాజిటివ్ థింకింగ్ బెటర్, లైఫ్ యొక్క రైట్ యాటిట్యూడ్ ఉండాలి, పాజిటివ్ థింకింగ్ ఉండాలి. ఆ పాజిటివ్ థింకింగ్ వల్ల మనం బాధపడతాం, కానీ నెగిటివ్ థింకింగ్ వల్ల పతనం అవుతాం. నెగిటివ్ థింకింగ్ వల్ల రాబోయే జన్మలు నాకు నీచమైన జన్మలు వస్తాయి, పాజిటివ్ థింకింగ్ వల్ల ఉద్యోగం మంచి మంచి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది, ఉత్తమ జన్మలు వస్తాయి. నెగిటివ్ థింకింగ్ వల్ల నెగిటివ్ థింకింగ్ వల్ల నీచమైన జన్మలు, పాజిటివ్ థింకింగ్ వల్ల ఉత్తమ జన్మలు కలుగుతాయి మనకి. ఒక వెంటనే మనకు రియలైజేషన్ రాకపోయినా 1 గంటలో సాధించేది కాదు ఇది. అలా స్లోగా స్టడీగా పని చేసుకుంటూ పని చేసుకుంటూ ఎక్స్పెక్టేషన్ ఏమి లేకుండా అలా పని చేసుకుంటూ పని చేసుకుంటూ ఏదో రోజున ఈశ్వర అనుగ్రహం వస్తుంది. ఆ ఈశ్వరుడు మనకు స్వరూపంగా హృదయంలో వ్యక్తమవుతాడు. ఈ అనుభవం ఎక్స్పీరియన్స్ అనేది మన కాళ్ళలోని చేతుల్లోని తలకాయలోనే వచ్చేది కాదు, ఆ ఎక్స్పీరియన్స్ హార్ట్లోని మన హృదయంలోనే ఎక్స్పీరియన్స్ చేయాలి. రెడీ టు రియలైజ్డ్, గురించి నోటి మాటలతో చెప్పుకోవడం కాదు. ఆ రిలిజియన్ లోని ఎస్సెన్స్ ఆఫ్ రిలిజియన్, ఆ రిలిజియన్ లోని సారాంశం మనం ఇక్కడ రిలైజ్ చేయాలి, హార్ట్ రిలైజ్ చేయాలి. అదే కడసారి జన్మ, అదే చివరి జన్మ. అయితే బీవీ రాజు గారు ఏ విధంగా అయితే పనిని యోగంగా చేస్తున్నారు, అలా పనిని మనం యోగంగా చెయ్యాలి. అంటే మనం చేసే పని మనం బంధించకూడదు. మనం ఏదైనా ఒక మంచి పని చేశారనుకోండి, అనుకోండి మనం ఎవరైనా స్తోత్రం చేశారనుకోండి, అది మన మనసులో ఏదైనా వికారం వచ్చింది అనుకోండి, మన పని మనం బంధిస్తాం. అంటే స్థుతికి నిందకి అతీతంగా ఉండాలి మనం. స్థుతికి నిందకి అతీతంగా ఉంటే ఈగో సెన్స్ ఫుడిసత్తులా కట్ అయిపోతుంది. లోకం ఇది కొంతమంది స్తోత్రం చేస్తూ ఉంటారు, కొంతమంది నిందిస్తూ ఉంటారు. గాంధీ గారిని కూడా విడిచిపెట్టలేదు. గాంధీ గారిని కూడా జాతి ప్రీతన కవిత్వాలు చెప్పిన వాళ్ళు ఉన్నారు. అయితే ఈ స్థుతికి నిందకి మనం అతీతంగా ఉండాలి. ఇప్పుడు కారాలకంటే వెనకాల గుమ్మ ఉంటుంది, కానీ కారానక కారాలా పోతుంది. ఆగిపోయే కారణకాల గుమ్మ ఉండదు, నడుస్తున్న కారణకాల గుమ్మ ఉంటుంది. అదే ఏ పని చేస్తాంటే విమర్శ వస్తుంది, పని చేయకుండా పోవాలి. ఈ గోడను విమర్శించమంటే ఈ గోడను ఎవరైతే విమర్శిస్తారు? కొంతమంది మిమ్మల్ని ఎవరు ఏమి అంటారంటే అది ఏమైనా పని చేస్తే కదా అంటానికి. అందుకని ఇప్పుడు ఈ గోడని అనుకుని ఈ గోడని ఎవరైనా విమర్శిస్తారా? అది మిమ్మల్ని ఎవరు విమర్శించాలి? మీరు గొప్పవాళ్ళు అనుకోకుండా ఈ గోడ కూడా సమానం లేదు. కానీ పని చేసినప్పుడు విమర్శ వస్తుంది. ఏదైతే ఏదో పని చేస్తాం అనుకోండి, ఏదో పొగిడి వాళ్ళు ఉంటారో విమర్శించే వాళ్ళు ఉంటారు. కానీ మనం అందుకు రియాక్ట్ అవ్వకూడదు. అది నేను చెప్తుంది, రియాక్ట్ అవ్వకూడదు. అందరూ మమ్మల్ని మెచ్చుకోవాలనుకుంటారు, అందరూ మమ్మల్ని మెచ్చుకోవాలనుకున్నా అందరూ కూర్చోండు. అందరూ మిమ్మల్ని ఎలా మెచ్చుకుంటారు? ఒక మంచి పని మీరు చేశారనుకున్న బ్యాట్ మ్యాన్ మిమ్మల్ని ఎందుకు మెచ్చుకుంటాడు? ఓ సత్కర్మ విలువ సగర్వులైన వాడికి తెలుస్తుంది. ఆ సత్కర్మ విలువ సగర్వులైన వాడికి తెలియదు. అంటే మనం డౌటింగ్ కామర్స్లకు నమ్మకూడదు. ప్రతిదానికి అనుమానం అనుమానం పెట్టుకుని శంక పెట్టుకుని ప్రతి చిన్న పనికి శంక పెట్టుకుని మనం ఉండకూడదు. అంటే పాజిటివ్ థింకింగ్ అభివృద్ధి చేసుకోవాలి, సత్వగుణాన్ని అభివృద్ధి చేసుకోవాలి, నిందకి స్థితికి అతీతంగా ఉండాలి. మనం చేసే పని మటుకు నిర్మూలంగా నిశ్చలంగా చేసుకెళ్ళిపోవాలి. ఏదైనా పని చేసినప్పుడు విమర్శలు వస్తాయి, స్తోత్రాలు వస్తాయి, విమర్శలు వస్తాయి. వీటిని చూసి విమర్శలు చూసి మనం కంగారు పడకూడదు, స్తోత్రాలు చూసి పొంగిపోకూడదు, ధర్మం తెచ్చుకోకూడదు, అహంకారం పెంచుకోకూడదు, వ్యక్తి భావన పెంచుకోకూడదు. ఒకవేళ ఎవరైనా నిందిస్తే కుంగిపోకూడదు, స్తోత్రం చేస్తే పొంగిపోకూడదు. పొంగిపోకుండా కుంగిపోకుండా బ్రెయిన్ ఎప్పటికప్పుడు హెడ్ని బ్యాలెన్స్ చేసుకుంటూ జాగ్రత్తగా మనం జీవించాలి. అంటే మన శ్వాస, మన చివరి శ్వాస పోయే వరకు ఈశ్వరుడి మీద మన విశ్వాసం విడిచిపెట్టకూడదు. మన ముక్కులో గాలి ఎంతకాలం అయితే తిరుగుతుందో అంతకాలం ఈశ్వరుడి మీద మన విశ్వాసం కూడా మనం విడిచిపెట్టకూడదు. ఆ లివింగ్ ఫెయిత్ సజీవమైన విశ్వాసం ఉండాలి. భగవంతుడు మనం అనుగ్రహిస్తాడు, భగవంతుడి సపోర్ట్ మనకు ఉంటుంది, మనం చేసేది మంచి అనుకున్నప్పుడు భగవంతుడి సపోర్ట్ మన అంశీని కలడు. మనకు దేవుడు మన కళ్ళకు కనిపించకపోయిన సపోర్ట్ మనకు ఉంది. దేవుడు ఉన్నాడు, మీ కళ్ళ కనిపించకపోతుంది వేరే విషయం, ఉన్నాడు. అంటే ఉన్నది ఎప్పుడు లేకుండా పోయినా ఏడు ఉండటం అంటూ ఉండదు. మన ఏడు భగవంతుడు ఉన్నాడు, కానీ మన అంతా నేను అనుకుంటున్నా అంటే భగవంతుడు లేడు, మనం ఉన్నాం అనుకుంటున్నాం. అదే ఇండివిజువల్ అయ్యి, దానికి కారణం సెపరేట్నెస్ కూడా ఇండివిజువల్ అయ్యి. అది వేరు బుద్ధి నశించే వరకు మనల్ని పునర్జన్మలు వెంటాడుతాయి. ఆ చైతన్యం మన ఐక్యం అయ్యే వరకు, ఆ పరిపూర్ణ అంతగా వ్యాపించిన చైతన్యాలు చావు లేని వస్తువులు మన ఐక్యం అయ్యే వరకు మనలో సెపరేట్నెస్ ఉంటుంది. ఈ సెపరేట్నెస్ మన పునర్జన్మలకు కారణం. బాడీకి కంఫర్ట్ అంత ముఖ్యం, మైండ్ కంట్రోల్ కూడా అంతే ముఖ్యం. అయితే మీకు మీ మైండ్ ను కంట్రోల్లో తీసుకోవాలనుకో, మీ సెన్సెస్ ను కంట్రోల్లో పెట్టుకోవాలనుకో, మీ మనస్సే మీకు విరోధిగా పనిచేస్తుంది. అదే కృష్ణుడు రిపీటెడ్ గా చెప్పాడు గీతలో, నువ్వు మీ మైండ్ నీవు స్వాధీనం చేసుకునేవాళ్ళు, స్వాధీనం చేసుకుంటే మీ మైండ్ ఎంతో మిత్రుడిగా నీకు ఉపకారం చేసి పెడుతుంది. 10 మంది మిత్రులు మీకు ఎలా ఉపకారం చేస్తారో మీ మైండ్ అంతకంటే ఎక్కువ నీకు ఉపకారం చేసి పెడుతుంది. నీ ఇంటి నిండా ధనవంగానికి నీకు, నీకు 10 PhDలు ఉన్నాయనుకో, నీ బుద్ధి పాడైపోయిన తర్వాత ధనం ఏం చేసుకుంటావు, PhD వేసి ఏం చేసుకుంటావు అన్నాడు భగవద్గీతలో. ఆ డేటెడ్ లైఫ్ ఇంటెలిజెంట్ బిహేవియర్ ఉండాలి. బిహేవియర్ కామ్గా ఉండాలి, ఇంటెలిజెంట్ బిహేవియర్ అవసరం. బిహేవియర్ కూడా ఫైట్గా ఉండాలి. కొంతమంది మంచి వాళ్ళకి ఉంటారు, వాళ్ళకి మంచితనం ఉందని వాళ్ళకి తెలియదు, వాళ్ళు మంచివాళ్ళు అంటే. ఇంతకెందుకు చెప్తున్నాడు, సమాధాన పరిచేవారు ఆ సాత్విక బుద్ధులు వాళ్ళు, వాళ్ళు స్వర్గరాజ్యాన్ని ఎందుకుంటారు అక్కడ ఎక్కడ? ఆ లోకంలో స్వర్గరాజ్యాన్ని అందుకుంటారు పెంచారు ఎవరి వల్ల అనుకుంటారు. ఈ కారణాల వల్ల, ఈ సాత్విక బుద్ధి వల్ల, సమాధాన పరిచయ వల్ల ఈశ్వరు అనుగ్రహం పాత్రలు అవుతారటండి. వారి అనుగ్రహం వల్ల లోపల ఉన్న స్వర్గరాజ్యాన్ని అందుకుంటారటండి. అప్పుడు వాడికి నిజమైన స్వతంత్రం, నిజమైన స్వేచ్ఛ, నిజమైన పవిత్రత, నిజమైన ఏకాగ్రత, పునర్జన్మల నుంచి విడుదల, వాడి పర్మనెంట్ పర్మనెంట్ పీసు, అన్బ్రోకెన్ పీసు, పర్మనెంట్ హ్యాపీనెస్ వాళ్ళు గరిష్టం. వాళ్ళు స్వచ్ఛంగా ఉంటారు, పవిత్రంగా ఉంటారు, ఏకంగా ఉంటారు. శరీరం మరణించి శరీరం ఉన్నా ఒకటే వాళ్ళకి, శరీరం మరణించిన ఒకటే, లోకం కనిపించినా ఒకటే, లోకం కనిపించకపోయినా ఒకటే. వాళ్ళకేం ఉండదు, లోకం కనిపించడం లాభం లేదు, దేహం ఉండటం లాభం లేదు అని దేహం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, కళ్ళకు లోకం కనిపించిన ఒకటే, లోకం కనిపించకపోయినట్టే, వారు వారిగా ఉంటారు. అదే దేవుడు, అదే ఈశ్వరుడు, అదే ఆత్మ, అదే బ్రహ్మము, అదే చైతన్యము, అదే శాంతి. అంటే యూ మస్ట్ నో ద ట్రూత్, యూ షుడ్ నో ద ట్రూత్ అండ్ ద ట్రూత్ షల్ మేక్ యూ ఫ్రీ. అప్పటివరకు మీరు ఫ్రీడమ్ లేదు. మీరు ఎవరైనా నిజం, మీకు అనుభవం వచ్చే వరకు నిజంగా మీకు ఫ్రీడమ్ లేదు.
శ్రీ రామ జయ రామ జయ జయ రామ.
కోరిక నిగ్రహించుకోవడం కాదండి, వారు ఉండరట్న అక్కడ. ఇక్కడ నిగ్రహించుకోవడం కాదండి, అది ఉండరట్న వారు అక్కడ. ఇక్కడ కోరికను చంపేయడానికి మీరు ఖర్చులు వేసుకున్నా వారు ఉండరట్న అక్కడ.
శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం, శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం.